ఆత్మ పొందగల.
ముందు మనకు ఫండమెంటల్ గా ఉండవలసిన ఏంటంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి సజీవమైన విశ్వాసం అది ముఖ్యం. మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఉన్నాడు, ఆయన ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం. తెరబట్టలు కట్టుకున్నా తెల్లబట్టలు కట్టుకున్నా మనకు కావలసింది ఏంటంటే జ్ఞానం, ప్రేమ. భగవంతుడి సంకల్పం ప్రకారమే మన జీవిత యాత్ర నడుస్తాం. అది మనకు అనుభవం లేదు. భగవంతుడు ఈ దేహాన్ని ఎలా నడిపించాలో ఏంటంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఈ జీవిత యాత్ర నడుస్తాం. మామూలు శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారం, అంటే ఆ దేహం భూమి మీదకి ఏ పని మీదకి వచ్చిందో ఏ పని మీద వచ్చిందో ఆ పని పూర్తయ్యే వరకు ఆ దేహయాత్ర ఉంటుంది. తర్వాత దేహయాత్ర ముగిసిపోతుంది. దేహయాత్ర ముగిసిపోయిందని నువ్వు కంగారు పడకు. ఈ లోపల ఉన్న వాసన అంటే పూర్వజన్మ వాసన బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఇప్పుడు ఈ జన్మలో మనం ఎలా పనిచేస్తున్నాం, మళ్ళీ ఈ జన్మలో సంస్కారాన్ని బట్టి, ఈ జన్మలో వాసన బట్టి రాబోయే జన్మలో కూడా పనిచేస్తాం. ఈ మనుషులందరూ ఒక రకంగా ఉన్నారా, ఒకవేళ పద్ధతిగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మ వాసన. అలాగే ఈ జన్మలో మనకున్న మనం చేసినటువంటి పనిని బట్టి, వాసన బట్టి మళ్ళీ రాబోయే జన్మలో. అయితే ఇదంతా మాయలో భాగం, ఇదంతా కూడా మాయలో భాగం. అయితే ఇలాగ శరీరాలు కంగారు పడక నువ్వు, దాన్ని నీకు లోపల జీవలక్షణాలు ఉన్నాయని చెప్పి, ప్రకృతి లక్షణాలు ఉన్నాయని చెప్పి శరీరం వస్తుంది. ఆ శరీరాన్ని చూసి నువ్వు ఇసుకు చెందకు. శరీరం మాక్సిమం దాన్ని ఉపయోగించుకో. నీకు శరీరం వచ్చిందనుకో, ఈ మాయ అంటే నాదే, అయితే నా పాదాలను ఆశ్రయించి, నన్ను విశ్వసించి, నేను చెప్పిన మాట జాగ్రత్తగా విని, నీ అహంకారాన్ని సంతృప్తి పరచుకోకుండా, నీ మనస్సును సంతృప్తి పరచుకోకుండా, అర్జున నన్ను సంతృప్తి పరచడానికి నువ్వు పని చేస్తే నీకు నాకు ఏదైనా భేదం ఉంటే అది ఊడిపోతుంది అర్జున అన్నాడు. ఈ మాయ ఇదంతా రాయే, ఈ మాయ అంతా నాది. అంటే మాయ అంటే ఏంటి, ఎలా ఉంటుందని చెప్పాడంటే గుణాల రూపంలో ఉంటుంది. ఈ 7 అధ్యాయంలో చెప్తాడు మాయ ఎలా ఉంటుంది, గుణాల రూపంలో. అది సత్వగుణం అని, రజగుణం అని, తమోగుణం అని చెప్తాడు. మనం కూడా 24 గంటలు ఒక రకంగా ఉంటాం, గంటకు రకంగా, గంటకు రకంగా ఉంటాం. ఈ గుణాలను బట్టి రజగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. ఆ గుణాలను బట్టి మనసు కూడా మారుతుంది. అంటే మాయ ఏ రూపంలో ఉంది, గుణాల రూపంలో ఉంది. అర్జున ఈ మాయలోంచి బయటకు రావటం అంత తేలిక అనుకుంటున్నావు, నువ్వు ఇది చాలా కష్టమే. ఏం చేత కష్టం, ఈ మాయ నా మాయది. అంటే ఎవరైతే నా పాదాలను ఆశ్రయించారో, నన్ను భజిస్తున్నారో, నా సంతృప్తి కోసం ఎవరైతే పనిచేస్తున్నారో, నీ లోపల ఆత్మ ఉంది, మనస్సు ఉంది, నీ లోపల దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. అంటే నువ్వు దేవుడు, నీ లోపల దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఎంత ఏకాగ్రంగా ఉన్నాడు, అలాగే నీ మనస్సును కూడా అంత పవిత్రం చేస్తే, అంత ఏకాగ్రం చేస్తే ఆ మనస్సు ఊడిపోతుంది అయ్యా. లోపల చైతన్యం నీకు తానుగా వ్యక్తమవుతుంది. మనం పనిచేసేటప్పుడు జనరల్ గా ఎలా పనిచేస్తామంటే మాటకాడ నిగ్రహం ఉండాలి. భక్తి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్నానం చేసి 10 నిమిషాలు పూజ చేసేస్తే అది భక్తి అనుకుంటుంది. అది ఒక భక్తిలో ఒక భాగం. పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా ఇదంతా మనస్సును సంస్కరింపజేసుకోవడానికి, సత్వగుణాన్ని పెంచుకోవడానికి, సాత్విక బుద్ధిని పెంచుకోవడానికి. పూజ యొక్క గమ్యం, ధ్యానం యొక్క గమ్యం, జపం యొక్క గమ్యం బ్రహ్మానుభవం పొందటం కోసం మన తలంపులో నిగ్రహం ఉండాలి, మాటలో నిగ్రహం ఉండాలి, ప్రవర్తనలో నిగ్రహం ఉండాలి. అంటే నువ్వు ఎంతైతే కంట్రోల్ చేసుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎంతైతే నియమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎంతైతే సంస్కరించుకుంటున్నావో, ఈ లోపల నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి అంత సమీపంలోకి వెళుతూ ఉంటావు అర్జును. అది మాయ నాది. అంటే నా పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయలోంచి విడుదల పొందుతారు. అంటే ఇది ఎలాగ ఆశ్రయించాలి, మాయ ఎలాగుంది, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఇది ముందు సత్వగుణాన్ని కనుక మనం కల్టివేట్ చేస్తే, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. మనం లెక్కలు ఎలా నేర్చుకుంటున్నాం, సైన్స్ ఎలా నేర్చుకుంటున్నాం, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. సత్వగుణం ఉన్న వాడితో సహవాసం చెయ్యాలి. ఆ సాత్విక బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళతో సహవాసం చెయ్యాలి. అంటే మనం ముందు సత్వగుణాన్ని అలవాటు చేసుకుంటే, రజోగుణం, తమోగుణం మాక్సిమం తగ్గించుకుంటే సత్వగుణం ఏం చేస్తుందంటే అది కూడా గుణమే. కానీ ఈశ్వరానుభవం పొందటం కోసం, ఆ జ్ఞానం అమృతానుభవం పొందటం కోసం దారి చూపించేది పక్కకు తప్ప. అయితే వ్యక్తి భావన, అహంభావన నశించటం కోసం ఎన్ని ఉపాయాలు చెప్పాలో అన్ని ఉపాయాలు ఈశ్వరుడు చెప్పుకుంటూ వచ్చాడు. నీకు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అయ్యా, నీకు నీకు సపోర్ట్లు కావాలా అన్నాడు అర్జున. నీ బ్యాంకులో డబ్బు ఉంది, దాని మీద ఉన్న నమ్మకం నా మీద లేదు. నీకు ఏదో ఎకరంన్నర పొలం ఉంది, నీ ఎకరంన్నర పొలం మీద ఉన్న నమ్మకం నా మీద లేదు. నీ ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు, నీ ఆయన మీద ఉన్న నమ్మకం నీకు నా మీద లేదు. ఏం జ్ఞానం ఇచ్చాడు నీకు, నువ్వు సపోర్ట్ నీకు బతుకుతున్నావు, నాకు తెలియదు నువ్వు ఎలా బతుకుతున్నావు. మనస్సును శుద్ధి చేయటానికి ప్రయత్నించు. నేను చెప్పిన మాట ఏంది నీకున్న ఆదరణ, దాని వల్ల నువ్వు నా స్వరూపం కొడుతావు. కానీ లోకంలో నీకు చాలా సపోర్ట్ ఉండొచ్చు, అవి తీసుకుని నాకు చాలా సపోర్ట్ ఉన్నాయి. ఉడితే వాటిని ఉడితే మనసులో మెయిన్ ఉడితే నామకా దేవుడు ఉన్నాడు అనుకుంటే కాదు, నువ్వు ఎవరిని సపోర్ట్ వ్యక్తికి జీవిస్తున్నావో తెలియకుండా ఉన్నానా నేను అర్జున అన్నాడు. ప్రకృతే మాయ అంటే ప్రకృతే, గుణాలే ప్రకృతి. ఆ శరీరం గురించి కంగారు పడకండి, శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. శరీరం గురించి ఏం కంగారు పడద్దు, ఆ రూపం గురించి ఏం కంగారు పడద్దు. ఆ రూపం పోతే ఇంకో రూపం వస్తుంది, ఆ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. అది కాదు, ఉన్న శరీరాన్ని మీరు మాక్సిమం ఉపయోగించుకుని, మీ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకుని, మీ లోపలటువంటి అమృతం ఒకటి ఉంది, ఒక బ్రహ్మం ఉంది, ఒక మరణం లేని వస్తువు ఒకటి ఉంది. మీ శరీరానికి మరణం రాకముంది, ఆ మరణం లేని వస్తువును పొందు. అర్జు లోపల ఒకడు ఉన్నాడు, వాడు జన్మరహితుడు, వాడు మరణరహితుడు, వాడు ఉన్నాడు. వాడు ఉన్నాడు నీకు తెలిసినా తెలియకనే వాడు ఉన్నాడు. వాడు ఉన్నప్పటికీ నీకు ఎందుకు తెలియటం లేదు, నీ లోపల ఏదో నీ మనసులో బలహీనతలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అంతేత ఉన్న వస్తువు నీకు వ్యక్తం కావటం. ఇది అందులోంచి వచ్చిందా, అది ఇందులో వచ్చిందా అంటే భగవాన్ అది ఇందులోంచి రాలేదు, ఇది అందులోంచి రాలేదు, ఏమి రాలేదు. అని పుట్టయ్యేది అంటాడు ఆయన. దేవుళ్ళలోంచి లోకం వచ్చింది, బ్రహ్మంలోంచి లోకం వచ్చింది అంటే ఈ చేత ఆయన ఈ మాటలే అంగీకరించి, ఎల్పిజి మాటలు అంగీకరించారు, అంగీకరించి అన్నీ మాటలు చెప్పేస్తారు, మనకి ఇష్టమైతే అర్థం చేసుకోవడం లేదు వింటారన్నమాట. అసలు మీరు ఇప్పుడే ఈ దేహం ఇప్పుడు కూడా లేదంటాడు, దేహం చనిపోయాక ఉండదు, ఇప్పుడు కూడా లేదంటాడు. మీ తలంపే, మీ తలంపు విడిచిపెట్టే లోకం లేదు, దేహం లేదు, సావు లేదు, పుట్టుకు లేదు, ఏం విడిచిపెడతా, తలంపు విడిచిపెట్టే ఏం లేదంటే ఓకేనా. శరీరం చనిపోయిన తర్వాత ఉండదు అనుకుంటున్నావు, ఇప్పుడు లేదు శరీరం, అదే తలంపు. అంతే శరీరం చనిపోయినప్పుడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటున్నా, అదే తలంపు. అన్ని తలంపులే, మీ సంతోషం అది తలంపు, మీ కష్టం కూడా తలంపు. నీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకో అది తలంపే, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకో అది తలంపే. అన్ని తలంపు, తలంపును విడిచిపెట్టేస్తేటండి, నీకు విడిచిపెట్టడానికి ఏముంది అన్నది. బ్రహ్మములోంచి లోకం వచ్చింది, భగవాన్ అన్నారు ఏం లేదు, ఇలా ఉంటా నీ మనసుకి అలా ఉన్నట్టు కనిపిస్తాను, మనసు నాకు ఇస్తే ఏమీ లేదండి ఆయన కూడా. అంటే ఉరికి నీ స్ఫూర్తికి నువ్వు ఉండటానికి లోకం అలా ఉన్నట్టు నీకు కనిపిస్తాను అంటే, మనసుకి అలా అనిపిస్తానని. ఒక చాడు ఉంది, అది మనకు పాము కింద కనిపించచ్చు. చాడు నీకు ఎలా కనిపిస్తుంది, చాడే నీకు పాము కింద కనిపిస్తుంది, చాడే నీకు పాము కింద కనిపిస్తుంది. అసలు నిజంగా చాడులోంచి పాము వచ్చిందా రాలేదు, నీ చూపుకి చాడు పాములా కనిపిస్తుంది. అది ఎవరి దోషం, నీ చూపుల దోషం. అలాగే బ్రహ్మములోంచి లోకం రాలేదు, బ్రహ్మమే లోకంలాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నీకు సరైన వెలుగు వచ్చి సరైన ఏమీ లేదు, ఇదంతా ఏమో పాము లేదు, ఏమి లేదు, చాడేనారా అనుకుంటున్నావు. అలాగే నీకు బ్రహ్మము ఏ కారణం వల్ల నీకు బ్రహ్మము లోకం కింద కనిపిస్తుందో, ఆ వాసన కనుక నశిస్తే ఉన్న వస్తువు ఉన్నట్టుగా జరుగుతుంది. అసలు అప్పుడు ఏమీ లేదు, ఉన్నది ఒకటి అన్నిట అంతా ఒకటే, మనం అందరం ఒకటే, వేరువేరుగా ఉన్నాం. ఇదే మాయ, కృష్ణుడు చెప్పింది, కృష్ణుడు చేసిన మాయ. భగవాన్ అన్నారు ఈ చిల్లర చిల్లర గొడవ ఏంటిక, మొదట వస్తువుని పట్టుకుంటే గొడవ లేదు కదా అని అడగ. ఇవన్నీ మనం కల్పించుకున్నాం, ఇవన్నీ మనం కల్పించుకున్నాం. మొదట వస్తువుని పట్టుకోండి, ఇంక నీకేం అక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు. ఆ మొదట వస్తే బ్రహ్మము, మొదట వచ్చేది బ్రహ్మము, ఇక్కడ చైతన్యమే మొదట వస్తుంది, దాన్ని పట్టుకోండి. ఇంకేమీ లేదు, గందరగోళం అంతా పోతుంది. ఆందోళన లేదు, గందరగోళం లేదు, సావు లేదు, పుట్టుకు లేదు, ముసలితనం లేదు, ఇష్టం లేదు, అది ఇష్టం. ఆ మొదట వస్తువుని పట్టుకోండి అంటే ఏమిటి, మీకు వికారాలు రాకముందు, ఈ గుణాలు రాకముందు మీరు ఏదిగా ఉన్నారో దాని దగ్గరికి జరగండి, దాన్ని ఆశ్రయించండి, దాన్ని పట్టుకోండి. దాన్ని పట్టుకున్నాక మీకు తెలిసిన ఇంకా పొందవలసిందంటే మీకు లేదు. ఆ శుభాపలోచన హృదయంలో ఉండి ఆనందం ఉంది, నీ హృదయంలో ఆనందం ఉంది, అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అలాగే నీకు ఏదో సంతోషాలు వస్తున్నాయి కదా, నీకు చిన్న చిన్న సంతోషాలు వస్తున్నాయి కదా. ఒకటి చెప్పాడు నువ్వు కృష్ణుడు ఒకసారి ప్రాక్టిక్గా చెప్తాడు. అప్పుడు మనం మిస్ అయిపోతున్నాం అండి, జీవితంలో చాలా మంచి విషయాలు మిస్ అయిపోతాయి. మన పక్కన కృష్ణుడు అంటే లాభం ఏంటంటే మనకు అది చెప్పేది అర్థం కానీ, మనకు యోగ్యత లేనప్పుడు, మనకు అర్హత లేనప్పుడు, ఆ వస్తువును పట్టుకునే సమర్థత లేనప్పుడు చెప్పినంత ప్రయోజనం కానీ ఆయన గురువు చెప్పటం మా సాధన అంటే ఏం లేదు. ఆ రోజుకి ఆ రోజు, ఆ రోజుకి ఆ రోజు దేహాభిమానం తగ్గింది సాధన అంటే. సాధన అంటే ఏం లేదు, ఆ రోజుకి ఆ రోజు, ఆ రోజుకి ఆ రోజు దేహాభిమానాన్ని తగ్గింది, దేహమే నేను అనే బుద్ధి తగ్గింది. అయ్యారు నాటై నేనేవాడిని అని చెప్తాడు కదా ఎవరండి, భగవాన్ రాశారు 16 పేజీలు నేనేవాడి నేను. కృష్ణుడు ఏమన్నా అంటే ఏం లేదు అయ్యా, పొట్టిపచ్చి మాడగా ఒక ముక్క చెప్పేశాడు. అయ్యారు అది నువ్వు అవునా కాదా, మిగతా గొడవలు తీసే పక్కన పెట్టాను. ఎందుకు వచ్చినాడు రోడ్డు మీద దిమ్మంతా పోగేసుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఒక విషయం వచ్చినా అది నువ్వు అవునా కాదు, నీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకో దుఃఖం నువ్వా, సంతోషం వచ్చిందనుకో సంతోషం ఇవ్వ, నీకు ఏదైనా సంపద వచ్చిందనుకో సంపద నువ్వా, నీకు ఏమైనా దారిద్ర్యం వచ్చిందనుకో దారిద్ర్యం ఇవ్వ, లేదా నీకు అధికారం వచ్చిందనుకో అధికారం నువ్వా, అది నువ్వు అవునా కాదా అని నువ్వు కానప్పుడు, నీకు అది నువ్వు కానప్పుడు నీకు అర్థమైనప్పుడు అది నీకు దుఃఖమే లేదు. ఇక్కడ చెప్తాడండి ఒకటే చెప్తాడు, ఒకసారి అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నీ హృదయంలో ఉన్న ఆనందం తప్పించు, నీ హృదయంలో సహజంగా ఆనందం ఉంది, శాంతి ఉంది, అది తప్పించు. ఏ రకమైన భోగాలు, ఏ రకమైన సంతోషాలు నువ్వు అనిపించినా పరిణామంలో ఎత్తు చెప్పి నువ్వు దుఃఖం అనిపించవలసిందే రాబోయే జన్మలు అని చెప్పింది. అద్భుతంగా చెప్పాడు, మనం మిస్ అయిపోతున్నాం కృష్ణుడు చెప్పిన మాటలు కొనుక్కుని, మనకు అడవుడైపోతాం ప్రతిదాన్ని.
పిల్లలు ఇస్తే కాపీ మా తొమ్మిదికి మళ్ళీ ఆఫీస్కి మామూలుగా అయితే కంగారు కంగారు కాకుండా అది ఏడు మెతుకు నాలుగు మెతుకు తినేసి బ్యాంకులు పరిగెత్తాం లేదా పొలం పరిగెత్తాం ఎక్కడైతే కంగారు అంటే ఎక్కడ తెచ్చారు మన కంగారు మన పని మనకే తినకపోతే తెచ్చిన మనకి ఎవరించండి అది ఏడు మెతుకు తిని పరిగెత్తాం ఎక్కడ చోటకి పని లేకపోతే పక్కన తోలికి వెళ్ళి ఆడు పని పోగొట్టాం ఇప్పుడు మన పనులే మనకు ఏమవుతాం లేదు ఇచ్చిన మాట ఇంటానికి కూడా మనకు టైం లేదు ఒక ఐదు నిమిషాలు ఆయన అడుగుతున్నాను నీ కాలాన్ని నాకు కొంత ఇవ్వండి కాలాన్ని ఇచ్చి నేను చెప్పే మాటలు కూడా మీరు ఆలోచించడానికి ఆలోచించడానికి టైం ఎక్కడం మనకి ఇక్కడ ఆలోచించండి ఇప్పుడు మీకు అనేక రకాల ప్రెజర్స్ రావచ్చు మీకు అనేక రకాల సంతోషాలు అమరుస్తుంది కదా మీకు అనేక రకాల సంతోషం అంతే కదా మీకు ఎవరికి చచ్చిపోవడం లేదు మరి ఎవరికి చచ్చిపోవడం ఎవరికి లేదు మనం బతుకున్నాం కాబట్టి టీవీ చూస్తున్నాం చచ్చిపోతే టీవీ ఎలా జరుగుతుంది మనకి ఇప్పుడు మనకు శరీరానికి కావచ్చే నష్టం ఏముందండి ఈ చిన్న చిన్న ప్రెజర్స్ ఉన్నాయి కదా ఈ ప్రెజర్స్ ఎక్కడికి పోతాయి మనం అదే కృష్ణుడు చెప్పేది ఈ ప్రెజర్స్ అన్ని కూడా రాబోయే జన్మంలో నీకు దుఃఖంగా పరిణామంలో నీకు దుఃఖం అవుతుంది ఇదే ప్రెజర్స్ నీకు దుఃఖం తీసుకొస్తుంది ఈ ప్రెజర్సే భవిష్యత్తులో నీకు రోగాలు అవుతాయి ఈ హృదయంలో ఒక ఆనందం ఉంది అది స్వచ్ఛముగా ఉంది ఏకముగా ఉంది అని తప్పించి ఏ రకమైన ప్రెజర్ నీకు వచ్చినా పరిణామంలో నీకు నిద్రేది దుఃఖం నిద్రేది దిశాను అంతా నీ అయినప్పుడు ఎవరిని ద్వేషిస్తుంది ఎవరికి అపకారం చేస్తుంది కానీ ఏమంటే తెలుగుగా చెప్పేసుకుంటున్నాం అని కృష్ణుడు చెప్పిన మాట అంతా మనమే కృష్ణ చెప్పాడు నేను చెప్పేస్తున్నాను మీరు అంటున్నారు అంతే మనం అనేది అక్కడ మనందరం ఒక వస్తువులోంచి బ్రహ్మంలోంచి వచ్చిన వాడు అంతా ఒకటే మనందరం ఏది కాదు అందరూ ఒకటి కానీ నోటితో చెప్తున్నాం అందరూ ఒకటే అని అనేది ఇక్కడ ఏమైనా ఉందా చిత్రాంతం ఉందా ఇదే ఇదే ఈ చుట్టూ తీసుకొని శ్మశానంలో పడే వరకు ఏమో పాట పాట అంతా ఒకటే ఈ అనుభవం మనకి ఎంతవరకు వస్తామనే స్ట్రగుల్ లేదు పోరాటం లేదు మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనకు అనుభవంలోకి రావడానికి ఒకవేళ అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన ఏ విషయాలు అడ్డొస్తున్నాయి ఆ విషయాలంటే వెతికి ఆ విషయాలను బయటకు లాగి కాల్చి బూడి చేయాలి అదే ముందు మాయ చెప్పాడు మాయ ఎలా ఉంటుందో చెప్పాడు అందులోంచి విడిగలేలా పొందాలో చెప్తున్నాడు మళ్ళీ ఆయన ఆశ్రయించమంటున్నాడు మాయ ఎలా ఉంటుందని చెప్తున్నాడు గుణాల రూపంలో ఉంటుందని చెప్తున్నాడు అక్కడ విడిచిపెట్టేది మరి అందులోంచి బయటకు ఎలా రావాలో చెప్తున్నాడు శరీరం పుడుతుంది పెరుగుతుంది ముసలు అవుతుంది చనిపోతుంది ఇది అనివార్యం దీని గురించి ఎంతసేపు ఏడుస్తావు అర్జున సగజం అది దాని గురించి నువ్వు ఏడవలసిన పని ఏమీ లేదు దాని గురించి కాదు నువ్వు శరీరం గురించి కాదు శరీరంలో ఉండగా నువ్వు ఆ శరీరంలో ఉండగా దేహంలో నువ్వు ఉండగా నీ దేహం మరణించినప్పటికీ మరణంలోని వస్తువు ఒకటి నీ లోపల ఉంది దాని అమృత అనుభవం పొందడం కోసం నువ్వు కలిసింది మీరు అది వదిలేసి చిల్లర గొడవల మీద నీ టైం అంతా వేస్తే అంటే మన అమృతానుభవం పొందడానికి విడిచిపెట్టి చిల్లర గొడవల మీద మనకున్న ప్రయత్నాలు మనకున్న సాధనాన్ని ఉపయోగిస్తుంటే అది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో 100 రూపాయల కాగితాలు మన ఇంట్లో 1000 రూపాయల కాగితాలు పట్టుకెళ్లి పొయ్యిలో కాల్చి కాఫీ కాస్తున్నట్టు ఎందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మన అందరం ఎవరి ఒడిలో ఉన్నాము గుణాల ఒడిలో ఉన్నాం ఒకరోజు రజగుణం ఒకరోజు తమగుణం ఒకరోజు సత్వగుణం మీకు నా ఒడి కావాలనుకోండి ఆ ఒడిలోంచి బయటకు రాకండి నా ఒడి మీకు ఎలా జరుగుతుంది గుణాల ఒడిలోంచి నేను బయటకు రాను కానీ ఒడి నాకు కావాలంటే ఎక్కడ పోతున్నది మీరు ఆ గుణాల ఒడిలోంచి బయటకు వచ్చేస్తే పొందేది నా ఒడిని ఉండేది నా స్వరూపాన్ని అది విడిచిపెడితేనే కానీ దీన్ని పొందలేరు దానికి పెద్ద కష్టపడవద్దు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోవడం కూడా ఒక యోగం పెద్ద కష్టపడిపోవద్దు సింపుల్ గా ఉండేది అయ్యారు నాటకం లోకం ఉంది విషయాలు ఉన్నాయి మన కష్టకాలం ఉన్నాయి కష్టంలో వస్తే మీ జీవితంలో సుఖంలో వస్తాం ఆ ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది ఒకసారి దుఃఖం వస్తుంది ఒకసారి దారిద్ర్యం వస్తుంది ఒకసారి ధనం వస్తుంది అలా వస్తూ ఉంటాయి ప్రారంభం వచ్చింది పోతా ఉంటుంది శరీరమే ఉండదు కదా శరీరం ఎలా వస్తుంది ఎలా పోతుంది అలాగే సంపదలు కూడా అంతే గోదావరి రాఘవరాజు గారికి 1955 13,000 ఉంది ఈవేళ 9 ఎకరాలు ఉంది గోదావరి మీరు ఎవరైనా నమ్ముతారు ఏమైపోయింది అంతా పోయేటప్పుడు ఎలా పోతుందో మనకు తెలియదు వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుంది దేహ ప్రారంభం అది కృష్ణుడు వచ్చిగా లేస్తున్నాడు ట్యాక్ట్ ఉపాయం చేస్తున్నాడు వాడు అంటాడని పాప ఎన్ని ఉపాయాలు చెప్తాడు మనకు రమణ మహర్షి ఎలా కదా అని చెప్పి ఆయన చెప్తాడు అది వెళ్ళండి అంటే ఎలా కదా ఎన్ని రకాలు చెప్తాడు కృష్ణుడు చూడండి అంత వాడికి మన మీద ఎంత ఇష్టమో చూడండి కంటి పిల్లలకు చెప్తున్నాడు చెప్తాను ఇప్పుడు చూడండి కంటి పిల్లలు కాకొస్తాను కాదు కంటి పిల్లలు ఏడుస్తాను చూడండి కాకొస్తాను చూడు కాకొస్తాను ఆ నోట్లో అన్నముద్ద అలా నోట్లోకి పెట్టేస్తాను కంటి పిల్లలకు చూడండి ఆడి తినమంటారు అనుకోండి భోజనం కాకొస్తాను చూడు అది వస్తాం ఇది వస్తాం లేదు అంటే ఆడి చూస్తే ఈ నోట్లోకి అన్నం పెట్టేస్తారు అలా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అంటే మనకి అమృతం లోపలకు పోషేయటం కోసం అది మీకు డబ్బు ఉంది కదా ఎంత సంతోషంగా ఉన్నారు డబ్బుంది కదా ఎంత సంతోషంగా ఉన్నారు మీకు ఏదైనా పదం ఉంది కదా ఎంత సంతోషంగా ఉన్నారు మీ కుటుంబ పరిస్థితులన్నీ బాగున్నాయి కదా ఎంత సంతోషంగా ఉన్నారు మీకు సన్మానాలు అవి బాగా జరుగుతున్నాయి కదా ఎంత సంతోషంగా ఉన్నారు ఊరేగింపులు బాగా జరుగుతున్నాయి కదా ఎంత సంతోషంగా ఉన్నారు మీ వ్యాపారం చాలా బాగుంటారు లాభాలు బాగా వస్తున్నాయి కదా రెండు చెరువులు చేపల చెట్లు బాగున్నాయి కదా ఎంత ఎంజాయ్ చేసేస్తున్నారు అలాగే పునః ఎంజాయ్ చేస్తున్నారు ఆటలతో పాటు నన్ను కూడా ఎంజాయ్ చేయండి ఏ మాటలు చెప్తున్నాను కదా అవి కూడా ఎంజాయ్ చేయని పోయినట్టు కొన్ని నోట్లు క్షీరాణం పెట్టినట్టు ఆ ఎన్నో ఎంజాయ్ చేస్తూ మా మాటలు కూడా మీరు ఎంజాయ్ చేసి ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ సరిచేసి కూర్చుంటారు. ముందు కృష్ణుడు చెప్పేది అంటే నాకు నించోడానికి చోటివ్వండి, తర్వాత కూర్చోడు నా అంటే నేనే కూర్చుంటాను అంటున్నాడు. మీరు అసలు మీ హృదయంలో నన్ను నించోడానికి చోటు ఇవ్వండి, తర్వాత కూర్చోడానికి సరిపడి ప్లేస్ నేను ఆక్రమించుకుంటాను. మీరు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకోండి, మీ ఆయన చాలా మంచి ఆయన అనుకోండి, అంత బుద్ధిమంతుడండి మీ ఆయన అంటే మీ మొక్క ఎంత పెద్దదైతే మీ ఆయన చాలా మంచి, మీ హస్బెండ్ చాలా మంచి ఆయన అనుకోండి, మీ హస్బెండ్ మంచి ఎంత గుణవంతుడండి ఎంత మంచి ఆయన అంటారు అనుకోండి, అప్పుడు మీకు సంతోషం వచ్చా అరే మీరు ఇప్పుడు వెళ్తే భోంచేసేళ్ళని అంటారు. మీకు సంతోషం వచ్చేస్తే భోజనం కానీ టైం కానీ భోంచేసేళ్ళని అంటారా, తీపిచ్చుకుంటే ఆ తీపిచ్చుకుని వెళ్ళనంటారు వచ్చేది, మీ హస్బెండ్ చాలా మంచి అయిన వాడు మీరు ఎంజాయ్ చేసేస్తారు కదా, అది భోజనం కాదు భోజనం టైం కాదు అబ్బాయి మీరు వెళ్ళిపోవటానికి వెళ్ళి భోంచేసేళ్ళని అంటారు. మీ హస్బెండ్ ఎంత డబ్బు సంపాదించారండి, ఉండండి ఉండండి వెళ్ళిపోయారు కంగారు వెళ్ళి సాయంత్రం భోంచెళ్ళిపోయారు అంటే మీ హస్బెండ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన సంపాదించిన ఆస్తిని ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన గౌరవం ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయండి నాకు చెప్పిన మాటలు కూడా ఎంజాయ్ చేయాలని కృష్ణుడు మనం అడుగు. నేను మీకు చెప్పాను కదా మాటలు చెప్పుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, ఒకరినొకరు చెప్పుకోండి, దగ్గర కూర్చోండి, ఒకరికొకరు కూర్చోండి, ఒకరికొకరు మాట్లాడుకోండి, మా ఆయన సంపాదించారు మా ఆయన సంపాదించారు మీరు ఎలా కూర్చొని ఎలా చెప్పుకుంటున్నారు అదే నా మాటలు కూడా ఒకరినొకరు కూర్చుని చెప్పుకుని పోయి ఎంజాయ్ చేయండి, ఆ మాత్రం ప్లేస్ నాకు ఇస్తే మిగతా పని నేను చూసుకుంటాను. అసలు ఇంకోటి ఆ జ్ఞానం రావటం మనకు జ్ఞానం వస్తుందా రాదు వదిలేండి, దానికి తగినటువంటి జ్ఞానం రావటానికి తగినటువంటి వినయం కానీ జ్ఞానం రావటానికి తగిన పొందిక కానీ జ్ఞానం రావటానికి తగినటువంటి సరళత కానీ ఆ జ్ఞానం రావటానికి తగినటువంటి హృదయానికి సన్నిహితత్వమే మనకు లేదు. మనకి వినయం ఎక్కడుంది, పైకి వినయం అయితే నటిస్తున్నాం కానీ లోపలంతా గర్వమే. మీరేమంటాడంటే మీరు లోపల ఉన్నాను కదరా, మీకు వినయం ఉందో గర్వం ఉందో నేను చూస్తున్నాను కదా, మీరు లోకాన్ని మోసం చేయండి నన్ను ఎక్కడ మోసం చేస్తారని గీతలో కృష్ణుడు గోళ ఆయన గోళాలి. చేతులేమో పని చేసుకునేవ్వండి, మనస్సును నాకు ఇవ్వండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనస్సును ఒక ఈశ్వరుడిని కట్టించి, మనస్సు అంటే జీవుడు, జీవుడికి యజమాని ఎవరు, లోపల యజమాని ఎవరు, ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి కట్టించి నీ మనస్సును ఎవరికి ఇచ్చినా నువ్వు భంగపట్టడం తప్పదు, నీకు అశాంతి తప్పదు, వెలితి తప్పదు, రోత తప్పదు. నీ ఇంట్లో నీ పని మీరు చూసుకోండి, లోపల నీ ఇంట్లో నీ పని మీరు చూసుకోవచ్చు, ఇంట్లో ఉన్న మనుషులను ప్రేమగా చూసుకోవచ్చు, వాళ్ళకి చేయవలసినటువంటి పని మీరు చేసి పెడతా ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ మనవాళ్ళు కాదు, మనం ఈశ్వరుడు వాళ్ళం, మన ప్రభు ఈశ్వరుడు, మన యజమాని ఈశ్వరుడు, ఎప్పటికైనా మనం చేరుకోవలసింది అది అని అది గుర్తులో పెట్టుకుని పని చేయండి. మీరు ఇంకో గుర్తు పెట్టుకోండి, ఎటుగాలేస్తే అది ఉరిగిపోకండి. తర్వాత మీరు గుర్రబండి మీద వెళ్ళండి, నడిచెళ్ళండి, విమానం మీద వెళ్ళండి, ట్రైన్ మీద ఎలా వెళ్ళిన ఇబ్బంది లేదు, ఇది రైట్ డైరెక్షన్. మీ సాధన రైట్ డైరెక్షన్ లో ఉండాలి, దానికి నడిచెళ్ళినా పర్లేదు, స్లోగా వెళ్ళినా పర్లేదు, రాంగ్ డైరెక్షన్ లో నువ్వు ప్రయాణం చేస్తే ఎంత స్పీడ్కి వెళ్ళినా నువ్వు గమ్యానికి వెళ్ళలేదు, నీకు పరమాత్మ అనుభవం కలదు, ఈశ్వర అనుభవం కలదు. అసలు వెళ్ళేది నీ వెళ్ళి డైరెక్షన్ కరెక్ట్ అవునా కదా. మనం చేసే ప్రయత్నంలో, మనం మాట్లాడే మాటలో, మనకు వచ్చే తలంపుల్లో, మన సాధన విధానంలో రైట్ డైరెక్షన్ లో ఉన్నావా రాంగ్ డైరెక్షన్ లో ఉన్నావా. నువ్వు రాంగ్ డైరెక్షన్ లో ఎంత స్పీడ్కి వెళ్ళి నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు, రైట్ డైరెక్షన్ లో స్లోగా వెళ్ళిన నువ్వు డెస్టినేషన్ చేరుకుంటా నీకు మోక్ష అనుభవం కలుగుతుంది, మోక్ష సుఖం కలుగుతుంది, మోక్ష శాంతి కలుగుతుంది. బహు జాగ్రత్తగా ఉండాలి సాధన విషయంలో. సాధన అంటే ఒక పూజ ఒకటే కాదు, ఎక్కడికెక్కడ మనస్సు నియమించుకుంటూ రావాలి, ఎప్పుడు వరకు నియమించుకుంటూ రావాలి మనస్సుని, అది పూర్తిగా పరమాత్మలో లయమయ్యే వరకు బహు జాగ్రత్తగా ఉండాలి. నరుడు నారాయణుడు అర్జునుడు తెల్లటివాడు, స్వచ్ఛమైన వాడు, జీవుడు మల్లెపూవు లాంటి వాడు, పవిత్రుడు, కానీ జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. ఎందుకు ఎక్కడున్నాం భద్రకాశ్రమంలో, నరనారాయణులు అక్కడ తపస్సు చేస్తున్నారు, తపస్సు చేస్తే ఏం చేశారండి ఇంద్రుడు, ఏం చేశాడు వీడు చాలా పెద్ద తపస్సు చేసేస్తున్నారు, ఘోరమైన తపస్సు చేసేస్తున్నారు, నా పద వాళ్ళు లాగేస్తారేమో. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, ఇంద్రుడు ఏం చేశాడంటే మంచి అప్సరసులు వాళ్ళ తపస్సు చెడగొట్టాయి, ఎవడిద్దరు తపస్సునండి ఎవడు నరనారాయణ తపస్సు మీరు చెడగొట్టాలని పెద్ద అప్సరసును పంపించాడు, బాగా అందంగా ఉన్న అప్సరసుని పంపించాడు, వాళ్ళిద్దరు తపస్సు చెడగొట్టేయమని, వాళ్ళిద్దరు కోరిక కలగజేయమని, ఎవడిద్దరులోనే నరనారాయణుడు వాళ్ళు తపస్సు బదరకాశ్రమంలోకి ఇంద్రుడు పంపించిన అప్సరసులు వచ్చారు, వాళ్ళు తపస్సు చేరగొట్టారు. అసలు ఏం చేశాడు వాళ్ళని చూసి, వాళ్ళు గొడవ చేసి డ్యాన్స్ చేయటం మొదలు పెడితే అర్జునుడు ఏం చేశాడు, నరుడుగా ఉన్నప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే వాళ్ళు మనల్ని మన తపస్సు చెరగొట్టేసానికి వచ్చారని చూసారు. దేవలక్షణం, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, బాగా అర్థం చేసుకోండి. దేవలక్షణం నశించే వరకు మనం బహు జాగ్రత్తగా వీళ్ళు ముందు నారాయణ దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, వీళ్ళు ఎవరు అప్సరసు నరుడి దగ్గరికి వచ్చారు, వీళ్ళైతే తొందరగా పడిపోతాడు. ఆ నరుడి దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేశారు, అది చేశారు ఇది చేశారు, ఆ నరుడు ఏం చేశారు వీడు అయితే వాడికి తెలుసు మన తపస్సు చెడగొట్టడానికి వచ్చారు, ఏం చేసి కళ్ళు ఎర్రగేసి కళ్ళు పెద్ద చేసేసి గాండ్రించినట్టు పేద్దని పోయి నా తపస్సు చెడగొట్టడానికి వచ్చారానే పేద్దని ఊరితో గాండ్రించి కళ్ళు ఎరగేసి ముఖం చెడ్డకి మన కోపం వచ్చినప్పుడు ముఖం ఎలా మారిపోతుంటుంది అలా ముఖం మారిపోయి నా తపస్సు చెడగొట్టడానికి వచ్చారని పెద్ద కేకేసి కాదు పారిపోయారు. వాడు పెద్ద పెద్ద రంకులు వేస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్తే మనకు నారాయణుడే సుఖమేమో అనుకున్నారు. అది రంకులు వేసేస్తున్నాడు, నరువు దగ్గరికి వెళ్తేనే ఈ నారాయణుడు చాలా క్వైట్గా ఉన్నాడు, ఏవుడు నారాయణుడు మంచి దేవుడు ఉన్నాడు చాలా క్వైట్గా ఉన్నాడు అని వీడి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? నారాయణ దగ్గరికి వెళ్ళి కూడా డ్యాన్సులు చేశారు. అర్థం అంది అంటే ఆత్మ మనస్సు లక్షణాలకి అర్జునుడు ఎవరు, నరుడు ఎవరు, మనస్సు, నారాయణుడు ఎవరు, ఆత్మ. వాళ్ళు ఆత్మ దగ్గరికి వెళ్ళి కూడా డ్యాన్సులు చేశారు. ఆత్మకి ఎన్ని డ్యాన్సులు చేసినా రెండేది ఉంటే కదా, మీరు బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్. ఆత్మకి రెండేది లేదు కదా అసలు డ్యాన్సులు చేస్తాంటే ఏం చేశానంటే, వాళ్ళంతా అర్జునుడు లేదా నరుడ కోపం ప్రశాంతంగా కలిపి అప్పుడు అన్నాడు ఎంత బాగున్నారు మీరు అన్నాడు. ఎవరు ఆత్మ ఏమంటాడు ఇప్పుడు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు అంటారు. వాళ్ళ పాపం వాళ్ళు మాయలో పడుతున్నారు, నిజంగా బాగున్నారు అది భగవంతు. అది వెరికేకలేదు అర్జునుడిలాగా నరుడిలాగా వెరికేకలేదు. అది కళ్ళు ప్రశాంతంగా తెరిచి ఎవరు నారాయణుడు భద్రకాశ్రమంలో జరిగిన సంఘటన ఇది ప్రశాంతంగా తెరిచి ఏమి ఉద్రేకం లేకుండా అసలు అప్సరసులు రాకముందు ఆయన ఎలా ఉన్నాడు అప్సరసులు వచ్చాక కూడా అలా ఉండి ప్రశాంతంగా తెరిచి వాళ్ళంతా ప్రశాంతంగా చల్లటి చూపు ఉద్రేకంగా చూడలేదు చల్లటి చూపు. మీరు ఎంత బాగున్నారు పాపం నిజం కాబోసి అనుకుంటున్నారు. చూడలోంచి గొప్ప అందమైన అమ్మాయిని చూశారు, అమ్మాయిని చూసాకండి. ఈ అమ్మాయి బాగుందో మీరు బాగున్నారో చూసుకోండి అన్నారు. అదే ఓర్వశం అంటే చొడ. ఈ చొడవని తీసే ఓర్వశం సినిమాలకు తెలియపడతా. ఓర్వశం సృష్టించిన వాడు కృష్ణుడు. వాడు ఎలాకొచ్చాడు, ఒక అమ్మాయి ఓర్వశన అమ్మాయిని తీశాడు, అమ్మాయిని అక్కడ నిలబెట్టాడు. మీరు బాగున్నారా, ఈ అమ్మాయి బాగుందో చూసుకోండి అంటే ఈ అమ్మాయి అక్కడ అందములో విజయవంతాడు. ఎవరు అప్సరసం పాల్చేయడం వాళ్ళు అన్నారు, మాకంటే అందమైన అమ్మాయి సృష్టించేవయ్యా, మేము ఓడిపోయిన వెళ్ళామంటే ఆడిపట్టుకి శిక్షిస్తాడు, పనిష్మెంట్ తప్పదు. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి పనిష్మెంట్ తప్పదు మాకు. ఏమంటో మాకంటే అమ్మాయిని సుబ్బా మంచి అమ్మాయిని సృష్టించాడు కృష్ణుడు అంటే వాడికి కోపం రావచ్చు పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళమండి, నీ పాదాలను ఆశ్రయిస్తాను. వాళ్ళు సరిగిపోయారు ఆశ్చర్యం. అది చెడగొట్టడానికి వచ్చి బాగుపడ్డారు. అంటే మంచి వాళ్ళ దగ్గరికి మనం ఏదైనా చెడ్డ ఉద్దేశాలు చూస్తే మన చెడ్డ విషయాలు తీసి చెడ్డ ఉద్దేశాలు తీసి వాళ్ళు మంచితనాన్ని మనకి ఇచ్చి పంపుతారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం మంచి మాటలు మాట్లాడదంటే మంచి పనులు చేస్తాంటే మనం తరగించడం కాదు, పూర్వీకులు కూడా సార్. వాళ్ళు ఏదైనా చీకటి లోకాల్లో ఉన్నారనుకోండి, మీ పూర్వీకులు మీరు మంచి పనులు చేస్తున్నారనుకోండి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. మీరు తరించడమే కాదు వాడు కూడా తరిస్తారు. వీళ్ళు ఏమన్నారంటే ఏమన్నా ఇంద్రుడి దగ్గరికి వెళ్తే మాకు పనిష్మెంట్ తప్పదు, ఆడి దగ్గరికి వెళ్ళి వాడు పనిష్మెంట్ పొందేవాళ్ళు మీ పాదాలు ఆశ్రయిస్తామని నారాయణుడు ఆ కృష్ణుడి పాదాలు. అప్పుడు కృష్ణుడు చేసిన అందమైన అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణుడిలోంచి వచ్చింది. ఇప్పుడు అందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలోంచి వచ్చింది. అంత ఆత్మ నుంచి ఎంత అంటే మనకు అర్థం అవుతలేదు, ఏదో బాణిని పట్టుకు అలా పోతున్నాం. అసలు ఆలోచించడానికి టైం లేదు మనకి, కాఫీ తాకముందే పేషెంట్లు వచ్చేస్తారు, ఇంకా ఆలోచించడానికి టైం ఎక్కడుంది. ఆ కృష్ణుడు ఏమంటాడంటే మీ పని మీరు చూసుకుందే కానీ ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, కాస్త నిలబడండి, వెళ్ళిపోతే కానీ ఒక 5 నిమిషాలు ఆదు నేను చెప్పిన విషయం ఆలోచించండి. అంటే ఇప్పుడు అందం ఎక్కడి నుంచి వచ్చింది, ఓరో ఎక్కడి నుంచి అందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలోంచి అంత అందం వస్తుంది, ఇంకా ఆత్మ ఎంత అందంగా ఉంటుంది. అప్పుడు నారాయణుడు ఏం చెప్పాడంటే, కృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఈ మర్చిపోకుండా నేను ఈ విషయం మర్చిపోకండి, మీ చెవుల దగ్గర మనసును పెట్టండి, మీ మనసును చెవుల దగ్గరే పెట్టండి, దూరం ఎక్కడికి పంపొద్దు, తాడేపులు కూడా అక్కడికి మనసును పంపొద్దు, అరుణాచలం కూడా పంపకండి, మనసును చెవుల దగ్గరే పెట్టండి. అక్కడ చెప్తాడు భగవంతుడు, దయత ఏమి లేదు, దయత ఏమి లేదు. నువ్వు ఏదైనా కోరుకుంటున్నావు అనుకో, నువ్వు ఏదైనా కోరిక, నువ్వు కోరుకున్న ప్రతి వస్తువు కూడా నీకు ఎక్కడ ఉంది, నీకు బయట ఉంది. బాగా అర్థం, నువ్వు పదవును కోరుకుంటున్నావు అనుకో, బాగా ఇది ఇక్కడ చెప్తాను, ఇది బాగా అర్థమైతే ఇంకేం అక్కర్లేదు మనకు. నేను కృష్ణుని చెప్తాడు వాళ్ళతో, ఎవరితోటి అప్సరసంతో, మీరు ఏం మీరు కోరిక ఉందనుకో, మీకు కోరిక ఎక్కడ ఉంది, మీరు లోకంలో ఉన్న వస్తువును కానీ, లోకంలో ఉన్న ధనాన్ని కానీ, లోకంలో ఉన్న గౌరవాన్ని కానీ. మనం ఇక్కడ 100 మంది ఉన్నాం, 100 మందికి 100 రకాల కోరికలు, ఈ 100 కోరికలు బయట వస్తువునే కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బయట కానీ కాకుండా ఏదైనా కోరిక మీద ఎవరికైనా ఉందేమో చెప్పండి. అంటే ఏంటి కోరికలన్నీ ఎక్కడి నుంచి వస్తే, లోకంలో నుంచి వస్తువుల నుంచి అది కోరుకుంటున్నారు. అప్సరస ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలోంచి వచ్చింది. ఇప్పుడు ఓరవస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలోంచి. అంటే లోకంలో వచ్చిన వస్తుదారం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, చైతన్యంలో నుంచి వచ్చింది. ఆ మీరు ఒక రూపం దాచేటప్పుడు దాన్ని కరెక్ట్ అంటున్నాం. అలాగే బ్రహ్మమే ఏదో రూప నామరూపాలు ధరిస్తే ఏమనుకుంటున్నాం, ఇవన్నీ సుబ్బమ్మ గారిని, ఎల్లమ్మ గారిని, పుల్లమ్మ గారు అనుకుంటున్నాం. వాళ్ళందరూ బ్రహ్మమే, ఎవడు చెప్తాడు భగవంతుడు కాబోతే ఎవరు చెప్తాడు. అది చెప్పడం వదిలేండి, ఆ లోపల ప్రేమను చూడండి. మీకంటే ప్రపంచంలో ఏ వస్తువు గొప్పగా కనిపించినా, అందంగా కనిపించినా, ఎక్కడి నుంచి వచ్చింది, చైతన్యంలో వచ్చింది. ఆ చైతన్యం ఎంత గొప్పగా అనిపిస్తుంది, ఆ గోల్ మిస్ అవ్వచ్చు, ఆ గమ్యం మిస్ అవ్వచ్చు. ఇది కృష్ణుడు ఎలా చెప్పుకొస్తాంటే, రమణస్వామి గారు ఆయన ఏమంటారంటే, ఏమి లేదు నీకు ఒక తలంపు ఉంది, ఇంజిన్ ఎడక వెళ్తా అంటే ఇంజిన్ ఎవరు వెళ్ళిపోతాం అనుకోండి, చెట్టు నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు అనుకున్నా కుదరదు లాక్కుపోతాను. చెట్టు నేను గోలయ్యింది, ఆయన గోలయ్యింది అంటారు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు రైలు నేను ఎదురుకి వెళ్ళిపోతాను, వెనకాల చెట్టుకి నువ్వు రావు, నీ కూడా రావు రావు అంటే కూరుతుందే అయింది అలా లాక్కుపోతాను. నీకు అర్థమవుతుంది. అలాగే దేశము నేనైనా తలంపు ఇంజిన్ లాంటిది, దేశము నేను అనేది ఇంజిన్ లాంటిది, ఇంజిన్ లాంటిది. ఆ తలంపే మిగతా విషయాన్ని లీడ్ చేస్తుంది. ఆ దేశము నేనైనా తలంపే నాయకుడు. మీకు అర్థమవుతుంది, నాయకుని చంపేది నేతలు అందరూ చల్ల చెల్లి ఎవరి ఇంటికి వెళ్ళిపోతారు. దేశము నేనే తలంపు నాయకుడు, దేశము నేనే వాడిని అనుసరించి నీకు ఇష్టం ఉన్నా అయిష్టం ఉన్నా కోపం వచ్చినా తాపం వచ్చినా మిగతా కోరికలన్నీ దేని బట్టి వస్తున్నాయి? మీరు దేశము నేనే తలంపు నాయకుడు అనకలే మిగతా కోరికలన్నీ వస్తున్నాయి, మిగతా తలంపులన్నీ దాన్ని బట్టి వస్తున్నాయి. ఆ నాయకుడు ఎవడు? దేశము నేను అన్న తలంపు, దేశము నేనే తలంపు నాయకుడు. ముందు ఆ నాయకుని చంపేయండి, మిగతా వాళ్ళు అందరూ పారిపోతారు అసలు. ఆయన గొడవ మీరు నాయకుని చంపకుండా మిగతా వాళ్ళని చంపిన నాయకుడు అని చెప్పి వాళ్ళకి మిగతా వాళ్ళకి బలం వచ్చేస్తుంది. ముందు మీరు చంపేసి కదా నాయకుని చంపేయండి, నాయకుడు వెనకాల అనుచరులు ఉంటారు కదా వాళ్ళే పారిపోతారు. అంటే ఇంజిన్ ఇంజిన్కి పెట్టి పోయిన సంబంధాన్ని తీసేయండి. మీ పెట్టి ఎక్కడికి వెళ్తే అక్కడే పడి ఉంటాయి, అయ్యే పోతాయి. నేను ఇంటి నుంచి వెళ్తాంటే నాటి నుంచి ఈ ఆకారాలైనా వికారాలైనా రూపాలైనా అంతరాలైనా జన్మలైనా పునర్జన్మలైనా పూర్వజన్మలైనా ఈ ఇంజిన్ బట్టే ఉన్నాయి. ఏ ఇంజిన్ బట్టి? దేశమునైనా తలంపుని బట్టి ఇంజిన్. ఆయన ఆ నాయకుని తీసేయండి. జన్మ లేదు, పూర్వజన్మ లేదు, రాబోయే జన్మ లేదు, ఏమి లేదు, మీరు లేదు, నేను లేను. మరి ఎవరు లేకపోతే అంటే ఉన్నదేదో ఉండదు, ఆరెవరో మీకు తెలియదు. వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఇంకా అహంకి ఎవరో చెప్తారు రాక్షసం ఉండదు. అంటే చెసరి కటి ఇటు కూడా వాయిస్తున్నా, మీకు ఏది ఇస్తున్నా ఇడ్లీ మీకు సాంబార్తో పెడుతున్నాం, చట్నీతో పెడుతున్నాం, కార్పొడితో పెడుతున్నాం, మీకు ఏది ఇస్తున్నా తీసుకోవడానికి మీరు రకాలు పెడుతుంది. మీ కార్పొడి ఇస్తున్నది సాంబార్తో ఇడ్లీ పడుతున్నాను. మీ శరీరానికి ఒకటి పడదు, మీ శరీరానికి ఒకటి పడదు. ఎందుకు పట్టడం లేదని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, ఆయనకి తెలియదు. ఒకటి వెళ్తే నాకు తెలిసినట్టు నడిస్తాడు, ఆయనకి మనలాగా అహంకారం ఉండదు. మీ శరీరం నాది నాకు ఈ వస్తువు కొబ్బరికాయ పచ్చదు ఎంత పచ్చాలి అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారని కూడా ఆయన తెలియదు. మీ శరీరం గురించి ఏ తెలుసు తెలిసినట్టు డాక్టర్ గారు దాన్ని తెలిసినట్టు నటిస్తారు. అలా నటించినప్పుడు వాళ్ళకి అహంకారం నాకేం తెలియదు అంటే ఎవరు చెప్తాడు నా అహంకారం కదా. ఎందుకు ఇక్కడ సమస్య ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, నేను ఉద్యోగానికి రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను. ఎవరు ఇక్కడ భక్తులు అడుగుతున్నాడు, భగవాన్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ సన్నిధిలో ఉండాలని నాకు అనిపిస్తుంది, ఉద్యోగానికి రాజీనామా చేసి మీ సన్నిధిలో గడపాలని నాకు అనిపిస్తుందని ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఇది, భగవాన్ ఏమంటున్నారంటే ఎప్పుడు భగవాన్ నీ లోపల ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కేంద్ర ఉన్నాడు, నీ తోట ఉన్నాడు, ఎక్కడికి వెళ్తావు ఉద్యోగం ఇచ్చిపెట్టి భగవాన్ ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు? దాంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా భగవాన్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చైతన్యమే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ. ఇంటికి ఎక్కడికి వెళ్ళిపోతావు? భగవాన్ భగవాన్ నన్ను విడిచిపెట్టి, భగవాన్ అంటే దేహమా? భగవాన్ అంటే దేహం కాదు, భగవాన్ అంటే ఆత్మ, భగవాన్ అంటే చైతన్యం, భగవాన్ అంటే బ్రహ్మం. అది సావులేని వస్తువు, పుట్టుకలేని వస్తువు, అది చైతన్యం. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే జ్ఞానం. నేనేమంటాడంటే నీ ఇంట్లో వస్తువులను వదిలేసామనుకో, నీ చుట్టాలను వదిలేసామనుకో, నీ స్నేహితులను వదిలేసామనుకో, ఎక్కడికో పారిపోతామనుకో, ఋషికేశ్ పారిపోతామనుకో, ఇదేమొస్తున్నా? కాశీపల్లిలో చెరువు ఉంది, ఋషికేశ్ అయితే గంగ అనేది వస్తుంది. కాశీపల్లి ఏముంది ఇక్కడ చెరువు ఉంది, ఒకవేళ ఋషికేశ్ పారిపోతామనుకో అక్కడే ఉంది, అక్కడ గంగ అనేది వస్తుంది. ఇక్కడ పరిసరాలు వేరు, అక్కడ పరిసరాలు వేరు. కొన్ని ఇక్కడ కాశీపల్లి ఉన్న స్నేహాలు మారిపోతే ఋషికేశ్లో స్నేహాలు మళ్ళీ కొత్త స్నేహాలు. మీరు ఋషికేశ్ వెళ్ళిపోయేటప్పుడు 10 రోజులు కాక కొత్త స్నేహాలు వచ్చేస్తాయి. పుట్టింటికాడ స్నేహాలు వేరు, అక్కడింటికాడ స్నేహాలు వేరు. ఈ డ్రామాలకేంటండి? ఎవడండి మీరు అంటున్నాడండి రమణ మహర్షి గారు? ఈ డ్రామాలకేంటండి? ఋషికేశ్ పారిపోతే నీకు జ్ఞానం వచ్చేస్తుందండి? అది ఇక్కడ చచ్చిపోయి కాశీపల్లిలో చచ్చిపోయి నువ్వు ఎక్కడో కలకత్తాలో పుడితే నీకు జ్ఞానం వచ్చేస్తుంది? శరీరం చచ్చిపోతే నీకు జ్ఞానం వచ్చేస్తుందండి? చచ్చిపోవడం అందరూ చచ్చిపోతారు, అంత మాత్రం చేసి జ్ఞానం వచ్చేస్తుంది మీకు? ఈ డ్యాన్సులు చేయించలేండి. ఇంకా ఆ వ్యాప్తి వచ్చిపోయింది. మీరు స్నేహితులు మారుస్తుంది, శరీరం మారిపోయినాక స్నేహితులు. ఇప్పుడు శరీరం ఒక ఆయ శరీరంలో నువ్వు ఋషికేశ్ వెళ్తే అక్కడ స్నేహాలు మారుతాయి, అక్కడ పరిసరాలు మారుతాయి. ఇక్కడేమో ఇల్లు ఉన్నాయి, అక్కడ అడిగి ఉంటుంది ఋషికేశ్లో. ఇక్కడ దోమలు ఉన్నాయి, అక్కడ కోతులు ఉంటాయి. మరి స్కందాశ్రమంలో కోతులు వేరు, విరుపాక్ష గోగలో కోతులు, రమణాశ్రమంలో కోతులు వేరు. మరి పార్టీలు, 3 పార్టీలు అక్కడ. స్కందాశ్రమంలో కోతులు, రమణాశ్రమంలో కోతులు రానివ్వు. రమణాశ్రమంలో కోతులు, స్కందాశ్రమంలో కోతులు రానివ్వు. ఈ కోతి ఎక్కడికి రానివ్వు, ఆ కోతి ఎక్కడికి రాను. అక్కడికి ఒకటి గొడవయ్యా, నీ శరీరం చచ్చిపోయింది అనుకో, నీ శరీరం చచ్చిపోతే కొత్త శరీరం వస్తుంది. చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, పరిసరాలు మారుతాయి, దేవాలయాలు మారుతాయి. పోయి శివాలయం పోయి విష్ణువాలయం వస్తుంది, విష్ణువాలయం పోయి దేవి ఆలయం వస్తుంది, దేవాలయాలు మారుతారు, ఏదో మారుతారు. ఈ గొడవ ఇదంతా నిజమేంటి? ఇది భగవాన్ చెప్పింది అని ఎక్కడికో పారిపోవటం కాదు అయ్యా, నువ్వు ఎక్కడికో పారిపోవటం కాదు అయ్యా. ఒకవేళ నువ్వు పారిపోయినది త్యాగం అని అనుకుంటున్నావు, అదేం త్యాగం కాదు. విడిచిపెట్టి ఒకవేళ నువ్వు ఇంటికాడ పని చేసుకోవడం మానేసి ఎక్కడికో పారిపోయినట్టు మాత్రం అది త్యాగం అనుకుంటున్నామో, త్యాగం కాదు. దానివల్ల నీకు జ్ఞానం వస్తున్నాము, జ్ఞానం రాదు. పరిసరాలు మారుతాయి, బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, కాలేజీలు మారుతాయి, స్కూల్స్ మారుతాయి, అంతేకాని ఏం త్యాగం కాదు అయ్యా. ఏది పోతే ఇక్కడి నుంచి రిషికేశ్ అయితే మీకు జ్ఞానం వచ్చేది, స్నేహితులు మారుతారు, వాతావరణం మారుతుంది, ఇక్కడ వేడిగా ఉంటుంది, అక్కడ చలిగా ఉంటుంది, అదంతట కదా, నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏది విడిచిపెట్టాలంటే, ఏది త్యాగం అంటే, ఏది సన్యాసం అంటే, ఏది యోగం అంటే, దేశము నేను అనే మొదటి తలంపున ఆ నాయకుని ఆ నాయకత్వం, మిగతా తలంపులన్నిటికీ ఏ తలంపు అయితే నాయకత్వం వహిస్తుందో ఆ తలంపుని విడిచిపెట్టనే అదే వైరాగ్యము, అదే సన్యాసము, అదే యోగము, అదే మోక్షము. అంతేకాని నీ శరీరాన్ని తీసుకెళ్ళి ఇంకో తోట పడేస్తుంది పెద్ద త్యాగం అనుకోకుండా. అంటే దేశము నేనే తలంపు నీకు అన్ని వదిలేసాను, ఈ మధ్య అన్ని వదిలేసాను, ఏ గొడవ లేదు మాది, ఏ గొడవ లేదు శుద్ధ అబద్ధము ఈయన కొంతమంది అంటారు. అన్ని వదిలేసాం, అన్ని వదిలేసాం, అన్ని వదిలేసాం అంటారు. ఆ మనవరాలు కొంచెం కాలేజీ నుంచి లేటుగా వస్తే అప్పుడు తెలుస్తుంది అన్ని వదిలేసి అంటే. అంటే నువ్వెక్కడ మోసం చేస్తావా భగవంతుని చెప్పేవాడు. నువ్వు నిజంగా వస్తుందా ప్రపంచంలోని వస్తున్నాకనే వదిలేసి వస్తున్నది, బంధువుని వదిలేసి స్నేహితులను వదిలేసి ఎక్కడికైనా పారిపోతానికి అంత మాత్రం చేయడానికి జ్ఞానం రాదు. ఆ దేశము నేను అనే మొదటి తలంపు, ఆ ప్రథమ తలంపు, ఆ ప్రధాన తలంపు, అది నువ్వు అది విడిచిపెడితేనే త్యాగం, అది విడిచిపెడితే నీకు జ్ఞానం వస్తుంది. కానీ నీకు బాధ్యంగా ఉన్నాయి కదా విడిచిపెడితే వస్తున్నాయి, అనే ఆత్మీయత కల్పించినాయి కదా. ఇప్పుడు రమణ మహర్షి గారు నిజమే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం, అన్ని వదిలేసామని అనుకున్నప్పుడు నిజంగా వదిలేశారు అనుకుందాం. ఆ దేశము నేను అనే తలంపు దాన్ని ఏమన్నాడంటే రీడింగ్ థాట్ అన్నది. రీడింగ్ థాట్ అంటే హైదరాబాద్ లో ఎలక్షన్ జరుగుతున్న టీవీలో ఊరేగింపులు చూడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కొట్టినట్లు వెనకాల జరగ చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ అంటున్నారు. వెనకాల ఎవరికి జిందాబాద్ కొడుతున్నారు? ముందు వాడికి జిందాబాద్ కొడుతున్నారు. మీకు అర్థం అవుతుందా? అంటే దొంగలేనికి జిందాబాద్ కొడుతున్నారు. రీడింగ్ థాట్ అన్నాడు దాన్ని. అంటే మిగతా ప్రజలందరినీ ఎవడైతే లీడ్ చేస్తున్నాడో వాడిని లీడరు అంటారు. మీరు ఏమంటున్నారు రమణ మహర్షి గారు? ఇప్పుడు ఎందుకు రమణ మహర్షి గారు ఏమంటారంటే రీడింగ్ థాట్ అంటున్నారు. అంటే మిగతా తలంపులన్నింటినీ ఈ తలంపు లీడ్ చేస్తాను. మిగతా తలంపులన్నింటి అప్పుడు ముఖ్యమంత్రి గారి ముందు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కంటే వెనకాలని జిందాబాద్ అని ఎవరైనా కానీ పారిపోతారు. ఆయన అరెస్ట్ చేయాలి పారిపోతారు. అది ఒకవేళ మీరు మిమ్మల్ని ఏం చేయమని చెప్పినా పారిపోతారు. ఇది లీడింగ్ థాట్ రాసుకోలేదు. ఈ దేశంలోనే తలంపు ఏం తలంపు? మిగతా తలంపులన్నింటినీ నాయకత్వం వహించి లీడర్గా ఉన్న తలంపు. ఏం తలంపు? లీడర్గా తలంపు. అది ఏం తలంపు? లీడర్గా ఉన్న తలంపు. ఆ లీడర్ని మీరు కనిపించారనుకోండి, ఆ దేశంలో తలంపు లీడర్ని వాడిని తొలగిస్తే అదే నిజమైన సన్యాసం, అదే వైరాగ్యం, అదే జ్ఞానము, అదే జ్ఞానము, అదే బ్రహ్మము, అంతా అదే. దాన్ని అక్కడ వెతు కూర్చుని మేము అన్ని వదిలేసామండి, ఇల్లు వదిలేసామండి, పొలం వదిలేసామండి, దాంట్లో అకౌంట్ వదిలేసామని చెప్పినా ఒకరికి చెప్పిన మాట నిజమైనా? నువ్వేమి ఇంటికి పెట్టిన వాళ్ళతో సమానం. స్వామి శివానంద గారు ఏమన్నారంటే తపాదాన్ని కూడా గురువు అన్నారు, పోస్ట్ దాన్ని కూడా గురువు అన్నట్టు. ఇంకేది గురువు పెట్టినాడు? నాకు వచ్చాను ఇస్తాడు అనుకోండి, కూర్చో దండసేపు కూర్చోదు కాలక్షేపం అవడం మాట్లాడుకుందంటే ఇక్కడెక్కడ కూర్చుని మిగతా వాడికి ఎలా వస్తాడు ఇస్తాను, వచ్చిన మన మొక్కను పడేసి వెళ్ళిపోతాడు. అంటే వాడి పని ఎలా వస్తాడు, వాడు ఆ డ్యూటీ ఎలా చేసుకుంటాడు. అలాగే వాడు ఉత్తరాలు ఇవ్వటం, ఉత్తరాలని ఇవ్వాలన్నాడు ఎలా గమ్యం పెట్టుకుంటాడు. మధ్యలో ఎవడైనా ఆపేసి అడవచ్చునే చేయిపోతాడు కానీ అక్కడ ఎలా ఆడడో. నువ్వు గమ్యాన్ని బ్రహ్మమును దృష్టిలో పెట్టుకో, ఎవడైనా పలకరించిన వాడికి సమాధానం చెప్పి నీ దారిని వెళ్ళు. అంటే పోస్ట్ మ్యాన్ కూడా మన గురిగా అన్నాడు స్వామి. నీ ఇంటికి ఉత్తరాలు కూర్చో దానిసేపు కూర్చో కూర్చుంటాడు, ఏమైనా చూస్తామంటాడంటే నీ ఉత్తరాలు మతాన పడేస్తాడు వాడు పోతాడు. నువ్వు కూర్చుంటే అడిగి ప్రయాణం అట్లా తెలుస్తుంది. అలా రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం పలకరిస్తే సమాధానం చెప్పి నీ దాన్ని వెళ్ళిపో. బ్రహ్మం అది సత్య సాధకుడు కాదు, నువ్వు బ్రహ్మం ఐక్యం ఉంటానది. నది ప్రవహిస్తూ ఉంటుంది, నాగం ఒక నిమిషం ఆడదు, పరిగే పరుగు. నిన్ను నేను చూస్తాను గంటసేపు ఆడంటే నది ప్రవాహం ఆడదు, సముద్రంలో వెళ్ళే వరకు అదే వేగం. అలాగే బ్రహ్మంలో ఐక్యం అయ్యే వరకు నువ్వు వేగం విడిచిపెట్టావు. ఒకవేళ సన్యాసం అంటే తెల్ల బట్టలు విడిచిపెట్టేసి ఎర్ర బట్టలు వేసుకోవడం కాదు అయ్యా. సన్యాసం అంటే ఇదక్కడ ఏదండి ఆ లీడర్ కానీ చంపడం. ఏది ఆ లీడర్ ఎవడు? దేశము నేననే భావన, ఆ దేశము నేననే తలంపుని చంపడం సన్యాసం. బట్టలు మార్చినందుకు మాత్రం చేత, సుత్రాలను మార్చినందుకు మాత్రం చేత నీకేం కాదు. లేదా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన నీకు జ్ఞానం వచ్చేది, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన జ్ఞానం వచ్చేది నిజమైన సన్యాసం అండి. దేశము నేను అని దేశము నేననే తలంపు, ఆ భావన, ఆ లీడింగ్ కాచి విడిచిపెట్టి సన్యాసమే కాదు, అదే యోగం, అదే సమస్తం. అది ప్రతండి ఆ దేశము నేననే తలంపు ఇప్పుడైతే పోయిందే. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం మనం? కాశీపల్లిలో ఉన్నాం అనుకుంటున్నాం. ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం మనం అందరం? నేను అద్భుతం అండి ఆ టీచింగ్ చూడండి, వండర్ఫుల్, ఆనందించండి. ఈ మాట వింటాను, రెండు చెవులు కాదు, రెండు చెవులు పెట్టుకోవాలి మనం. రెండు చెవులు సరిపోవు, రెండు చెవులు ఉన్నా సరిపోవు వింటానికి. కొన్ని కొన్ని అందమైన దృశ్యాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, రెండు కళ్ళు ఉండాలి. ఆ విశ్వరూప దర్శనం చూసేటప్పటికి ఈ మాంసం నేత్రాలతో, చర్మ నేత్రాలతో నన్ను నిజం చూస్తారా అని దివ్య నేత్రాలు ఇచ్చాడు. ఏముంది ఆ కళలో? ఏముంది మాంసం ఉంది, ఏమన్న కలదు. ఈ నేత్రాలతో నన్ను ఏం చూస్తామని దివి చక్షుడు ఇస్తారు. ఇది ఎంటాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు కాశీపల్లిలో ఉన్నాం అనుకుంటున్నాం, ఇది ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నాం మనం? కాశీపల్లిలో ఉన్నాం. ఆ దేశము చచ్చిపోయిన శరీరం చచ్చిపోయిన తర్వాత ఏదో అవుతున్నది వెళ్ళదండి. ఆ గొడవ ఆ గొడవకు ఇప్పుడు వెళ్ళొద్దు. వర్తమానం చేస్తారు. జ్ఞానికి వర్తమాన కాలం లేదు, భవిష్యత్తు కాలం లేదు, భూతకాలం లేదు. ఆ దేశము నేననే తలంపుకే స్పేస్ సెన్స్, టైం సెన్స్, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం జాగ్రత్త కదండి. ఒక్కటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నాం మనం? కాశీపల్లిలో ఉన్నాం అనుకుంటున్నాం. ఆ దేశము నేననే భావన, ఆ తలంపు ఎప్పుడైతే ఇప్పుడే ఈ క్షణంలో మనకు పోయింది అనుకోండి, నోరుతో చెప్పడం కాదు, అనుభవం అది పోయింది అనుకోండి, లోకం అంతా వ్యాపించి సృష్టి అంతా వ్యాపించిపోతుంది. కలిపి శరీరం చనిపోయిన తర్వాత ఏదో తను ఎదురైంది, ముందు సృష్టి అంతా వ్యాపించిపోతాడు. ఎక్కడ చూసినా మనం ఇంకా ఎడు చూసినా కళ్ళు మూస్తే ఆనందం, కళ్ళు తెరిస్తే ఆనందం, కూర్చుంటే ఆనందం, నుంచుంటే ఆనందం, ముందు ఆనందం, వెనక ఆనందం, కుడి పక్కన ఆనందం, ఎడం పక్కన ఆనందం, పైన ఆనందం, లోకం అంతా మనం అన్నావు అనిపిస్తుంది. ఇంకా ఎక్కడికి వెళతాం, ఎక్కడికి వస్తాం, ఆ స్థితి సంపాదించాలి అని. ఇంకా వెళ్ళటానికి ఎక్కడికి వెళ్తాం, అంతటా మనం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వస్తాం, అంతా నువ్వైనప్పుడు. అవి శరీరం చనిపోయిన తర్వాత కలకండి, ఇప్పుడే నీకు అది అనుభవంలోకి వస్తే, దేహము నేను కాదని అనుభవం నీకు వస్తే ఇప్పుడే ఇక్కడే లోకం అంటే ఆచిస్తారు అసలు అతి అచైతం. అంతేగా నువ్వేదో ఎవరినో ఉద్ధరించేస్తున్నావు అనుకోకు, నువ్వేదో ఎవరిని ఉద్ధరించేస్తున్నావు అహంకారం ఏమి పెట్టుకోద్దు. అందరినీ ఎవడైతే ఉద్ధరిస్తున్నాడో, అందరి బాధ్యతలు ఎవరైతే భరిస్తున్నారో, అతి ఈశ్వరుడు తోటి నువ్వు రాదీపడు. అందరినీ ఎవరైతే ఉద్ధరిస్తున్నారో, అందరి బాధ్యతలు ఎవడైతే మోస్తున్నాడో, వాడితో విరోధం పెట్టుకోవద్దు, వాడితో రాజీపడు. వాడు చెప్పిన మాట నేను సరించు, మాట దేవుడే ఉన్నది, మాట దేవుడు, దేవుడు చెప్పిన మాట దేవుడు ఎక్కడ ఉన్నాయి. ఆత్మ అలా ఉండవు, నీ మనసును అలా చేసుకోవటమే సాధన. ఎంత అపూర్వం ఉందో చూసి, ఆత్మ ఎలాగుందో నీ మనసుని ఆత్మలాగా చేసుకోవటమే సాధన. సాధన అంటే ఏమిటనుకున్నా అదే సాధన. ఆత్మ గురించి భగవంతుడు వర్ణించాడు కదా, అది ఎలాగుందో నీకు తెలుస్తాను కదా, అలాగే మనసును తయారు చేసుకో, అదే సాధన. అంటే నీకు ఏ కోరిక లేదనుకో, నీకు ఏ కోరిక లేదనుకో, వాంఛ లేదనుకో, ఈ దేహగతమైన డేలు లేనప్పుడు, దేహగతమైన తలంపు లేనప్పుడు, ఆ లీడింగ్ తాట లేనప్పుడు, ఆ ఐ తాట లేనప్పుడు నీ ప్రేమ. ఇప్పుడు నీ ప్రేమ ఎవరిని ప్రేమిస్తున్నారని మీరు, మీ ఇంట్లోని బుద్ధిదాన్ని ఏమైనా ప్రేమిస్తారు కదా, మీ ఇంట్లో 4-5 ఉంటారు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, మీ ఇంట్లో 4-5 ఉన్నారు కదా, మీ కుటుంబ సభ్యులు 4-5 ఉంటారు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఈ దేహము నేనునే తలంపోయినప్పుడు మీరు 4 ప్రేమిస్తున్నారు కదా, ఆ ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుంది, సృష్టింత వ్యాపించారు. ఇంకా అమెరికా లేదు, ఇండియా లేదు, రష్యా లేదు, ఆ ప్రేమకి సరిహద్దులు లేవు, ఆ ప్రేమకి సరిహద్దులు లేవు. అలా ప్రేమ ద్వారా కూడా మాయలు వెళ్ళి బయటపడటానికి ప్రయత్నం వచ్చింది. కుడు అంతా ఎక్కడ ఉంది, ఆ దేహము నేను అనే మొదటి తాడ లీడర్ అట్టిన వాళ్ళు. ఆ లీడర్ గారిని ఒక పక్కన పెట్టగలిగితే ఏం లేదు, మిగతా గొడవలు నీకు అనవసరం, వాళ్ళంతా రాళ్ళు పారిపోతారు అసలు. ఈ చిల్లర గొడవలోకి వెళ్ళొద్దు అంటున్నాడు, ఆడికి అట్టండి, దేహము నేననే తలంపు పోయిన వాడికి జాతి కులము మతం అనే విశిష్టం లేకుండా, ఒక జాతికి వాడి ప్రేమ ఒక జాతికి పరిమితం అవ్వదు, ఒక దేశానికి పరిమితం అవ్వదు, ఒక కులానికి పరిమితం అవ్వదు అండి. ప్రపంచం అంతటికి వాడి ప్రేమ, వాడి జ్ఞానం ఇవ్వటమే ఇవ్వటం, వాటిని ఇచ్చి కొద్దీ పెరుగుతూ ఉంటుందంటున్నారు. ఆ ప్రేమకు చదివే లేదా, మనం ఇచ్చి కొద్దీ డబ్బు తగ్గొస్తాం, కానీ ఇచ్చి కొద్దీ ప్రేమ ఒకటి, జ్ఞానం ఒకటి పెరుగుతాయి. ఆ ప్రేమ యొక్క వైభవం అటువంటిది, ఆ జ్ఞానం యొక్క అవైభవం అటువంటిది, ఆ శాంతి యొక్క వైభవం అటువంటిది. దానికి జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ఓ దేశానికి అద్దులంటూ దానికి లేదు. కానీ హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతే నీకు లోచూపు వస్తుందా, కాశీ పారిపోతే లోచూపు వస్తుందా, సాధన చేసి సత్పురుషులను ఆశ్రయించి లోచూపు సంపాదించుకో, ఎక్కడికి వెళ్ళిపోతావు. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతే, కాశీ పారిపోతే లోచూపు వచ్చేస్తుందా నీకు. మహాత్ములను ఆశ్రయించి, మహర్షులను ఆశ్రయించి లోచూపు సంపాదించుకో, అందాలన్నీ లోపలే ఉన్నాయి. ఊరవశ లాంటి అందాన్ని ఆత్మలోంచి వచ్చింది కదా అందం, ఊరవశం తయారు చేసిన ఆత్మే ఊరవశే ఇంత అందంగా ఉంటే, ఊరవశం తయారు చేసిన ఆత్మ ఇంకెంత అందంగా ఉండవు. ఒక నీకు అందమే కావాల్సి వస్తే దాని ఆత్మకు మించిన అందం ఎక్కడ ఉంది. ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించలేము. షేక్స్పియర్ ఒక డ్రామాలో ఏం చెప్పారంటే, ఒక అమ్మగారు నడిచి వెళ్తున్నారు చాలా అందంగా ఉన్నారు. అమ్మగారు ఎలా ఉన్నారు, చాలా బాగున్నారని రాశాడు, చాలా అందంగా ఉన్నారని రాశాడు. షేక్స్పియర్కి ఏమనిపించిందంటే, మనం సరిగ్గా రాయలేకపోతున్నాం. ఏమనిపించింది, సరిగ్గా రాయలేకపోతున్నాడు. సెవెన్ వాక్స్ వేస్తున్నాడు, వైకుంఠం వచ్చి, సౌందర్యం వచ్చి, ఒక రూపం ధరించి భూమి మీద నడిచి వెళ్ళిపోతున్నాడు అని వర్ణించాడు. సెవెన్ వాక్స్ అంటే వైకుంఠం వచ్చేటండి, భూమి మీద నడిచి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ బ్యూటీని అలా వర్ణిస్తాడు. ఇది మామూలుగా బయట ఉన్న సౌందర్యం ఏంటన్నప్పుడు, లోపల ఉన్న హృదయంలో ఉన్న సౌందర్యం, ఆత్మలో ఉన్న సౌందర్యం, ఈ సౌందర్యాన్ని సృష్టించిన సౌందర్యం, అది ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో. ఇది కల్పిత సౌందర్యం, ఇది అది సహజ సౌందర్యం, ఆత్మ సహజ సౌందర్యం. మనం కళతో చూసేది కల్పిత సౌందర్యం. వాళ్ళందరికీ పంచి పెడతాడు, ఎవడి జ్ఞానం అందరికీ పంచి పెడతాడు, తరగదట్టు పంచిపెట్టి వెళ్ళి పెరుగుతున్నట్టు. స్వామి శివానంద్ అన్నాడు ఒక చోట, ఇటువంటి మాటలు భగవాన్ చెప్పరండి, శివానంద్ ఇటువంటి చెప్తా ఉంటాడు. స్వామి శివానంద్ అన్నాడు, నీకు 10 రూపాయలు ఉన్నాయనుకో నీ దగ్గర, లేకపోతే వాళ్ళకైనా ఎవరికైనా రూపాయి ఇచ్చుకునే శక్తి ఉందనుకో, నీకు నీకు రూపాయి ఇవ్వగల శక్తి ఉండి కూడా ఇవ్వు అనుకో, నీ ఇల్లు కాదు పంపగల శ్మశానం ఉన్నాడు శివానంద్. నీదే 10 జంతికలు ఉన్నాయనుకో, ఓ 10 జంతికి ఇప్పుడు ఎవరు జంతికలు చేయటలేదేమో ఉంది, ఇప్పుడు 10 జంతికలు ఉన్నాయనుకో నీ దగ్గర, ఎవరికి ఇతరులకు ఒక జంతికి కూడా పెట్టకుండా పది జంతుకులు తినేస్తున్నారు కానీ ఇల్లు అది ఇల్లు అనుకుంటున్నావు ఇల్లు కలిసి మచానం బరియల గ్రౌండ్ అన్నారు. మీరైతే పది మిఠాయి ఉండి ఉండాలనుకో పది నువ్వే తినేస్తానుకో నీ పక్కన చోటు కూడా ఒక మిఠాయి ఉండి పెట్టవాలి కదా ఇల్లు అనుకుంటున్నావా పంప అనుకుంటున్నావు మీరు పంప కలిసి పలుకుతాను అన్నారు. అది మీరు అలా చేయటలేదనుకోండి శివానందం చెప్పాడని చెప్తున్నాను. అంటే మనకు ఏదైనా అర్హత ఉంది యోగ్యత ఉంది ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వగల శక్తి ఉండి ఇవ్వకపోతే అది పంప కదట్టింది అది గృహస్థాశ్రం కదట్టింది శ్మశాన ఆశ్రమం అట ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులు కలిసి దెయ్యాలని శ్మశానంలో ఎవరు ఉంటారు దెయ్యాలంటారు అంటే దెయ్యాలి మీరు అందరూ దెయ్యాలని చెప్పకుండా ఎలా చెప్తున్నారు. మీకు పది వంకాయలు ఉంటే ఒక వంకాయ ఇవ్వచ్చు కదండి మనకి ఇస్తాం ఎప్పుడైనా ఇవ్వాలని బుద్ధి పుట్టే అందులో చెడ్డ వంకాయలు చూస్తాం మనం ఎవరి వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర పది మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి అసలు బుద్ధి పుట్టే పుట్టింది అనుకోండి ఎవరికైనా మామిడి పండు ఇవ్వాలని బుద్ధి పుట్టింది అనుకోండి పరిశీలిస్తాం ఈ పది మామిడి పండులో ఏది బాగోలేదు ఆ ఇంటికి పని ఇస్తాం అడుగు దేవుడు నువ్వు ఇచ్చే మామిడి పండును చూడటం అవి ఏ తలంపుతో ఇస్తున్నావు ఇంటికి ఇస్తున్నావు మంచిది ఇస్తున్నావు చెడిపోయింది ఇస్తున్నావు కుడిపోయింది ఇస్తున్నావు అది చూస్తారు దాన్ని బట్టి నీకు మార్పులు వేస్తారు. అంచేత మనకు ఏదైనా కలిగి ఉంటే 100 రూపాయలు కలిగి ఉంటే 1 రూపాయి కూడా మనం ఎవరికి ఇవ్వకపోతే అది నీకు పంప అనుకుంటున్నారా శ్మశానమే నీకు ఇంకా శ్మశానమే గతి ప్రతి జనములు అని చెప్పాడు చెప్పండి. నీకేం లేదనుకున్న దాని పరంగా ముందు దరిద్రం అనేది మానసిక దరిద్రం వద్దని అంటే నీ ప్రేమ విశ్వం అంటే సృష్టి ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలం అయిందనుకోండి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోదాం అక్కడి నుంచి ఎక్కడికి పారిపోదాం తెల్లబట్టలు కట్టుకుంటాం ఎర్రబట్టలు కట్టుకుందాం ఈ తలంపులే రావట్లేదు ఈ తలంపులు కూడా నీకు రావు. ఎప్పుడు నీ ప్రేమ విశ్వ విశాలమైనప్పుడు విశ్వం ఎంత విశాలంగా ఉందో నీ ప్రేమ కూడా అంత విశాలమైనప్పుడు ఏ బట్టలు కట్టుకుంటున్నావు ఏమి తింటున్నావు లేకపోతే ఎక్కడ కూర్చున్నావు కాశ్మీర్లో ఉన్నావు తాడేపల్లిగూడలో ఉన్నావు అరుణాచల్లో ఉన్నావు అమెరికాలో ఉన్నావు ఆ తలంపు కూడా రానేరాదు అంతా తానే అంతా చైతన్యమే అంతా బ్రహ్మమే అంతే ఆత్మ. చెట్టు నుండి పండు రాలిపోతుంది చెట్టు నుండి పండు తయారైన తర్వాత ఎలా రాలిపోతుంది పండు తయారైన చెట్టు నుంచి ఊడిపోతుంది రాలిపోతుంది నీకు అర్థమవుతుంది చెట్లు కూడా ఏడుస్తాయి ఎప్పుడు మీరు చెట్లు ఏడవడం చూశారు చెట్లు ఎప్పుడు ఏడుస్తాయంటే మీరు ఏదైనా పచ్చికాయలు కోసేయండి ఏడుస్తాయి అది బాగా పండిపోయింది అనుకోండి పండిపోయినప్పుడు చెట్లో ఊడిపోయింది అనుకోండి అప్పుడు చెట్లు ఏడవదు పచ్చికాయలు కోసేస్తే ఏమవుతుంది అది ఏడుస్తుంది. అలాగే మీరు ఎక్కడన్నా ముందు మనసు పండాలి ట్రైనింగ్ ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఉండగా మీరు ట్రైనింగ్ ఎలా ఉండాలంటే పండిన పండు ఏ విధంగా అయితే చెట్టు నుంచి జారిపోతుందో సహజంగా చెట్టుని ఇబ్బంది పెట్టకుండా చెట్టుని ఇబ్బంది పెట్టకుండా అలాగే మీరు పండి మీరు ఎలాగే ఆ పండు ఎలా ఉందో అలా మీరు పండితే మీ మనస్సు అంత ముగ్గిపోతే మీ మనస్సు అంత పక్వానికి వస్తే మీ మనస్సులో చేదుతనం లేకుండా పండిన పండులో అంత తీయదనం ఎంత తీయదనం ఉంటుందో మీ మనస్సుకి అంత తీయదనం వస్తే సహజంగానే మీరు మాయలోంచి విడిపోతారు. అంటే పండిన పండు చెట్టు నుంచి ఎలా విడిపోతుందో అది సహజంగానే మీరు మాయలోంచి విడిపోతారు. పండిన పండుని ఎవరు కర్ర పెట్టి కొట్టక్కర్లేదు దానంతటదే రాలిపోతుంది. అలాగే మీ మనసు ముగ్గింది అనుకోండి మీ మనసుకి తీయదనం వచ్చింది అనుకోండి సహజంగానే మాయలోంచి మీరు సెపరేట్ అయిపోతారు. తక్కువనకు రాకుండా సన్యాసం పుచ్చుకుంటాం అనుకోండి సాయిబాబా చెప్పినప్పుడు దిక్కమాల సన్యాసి ఇక్కడికి వచ్చారు మన మనసు ముగ్గకుండా ఎర్రబట్టలు కట్టేసుకుంటాం అనుకోండి ఈ దిక్కమాల సన్యాసులు మనకు సిద్ధం అవుతున్నారంటే కూడా సాయిబాబు అని చెప్పి ఇంతకు ఏంటంటే నీ మనస్సు నువ్వు నీ మనసు బాగా మొగ్గాలి నీ మనసు బాగా తక్కువనకు రావాలి నీ మనసులో చేతు తనం ఉంటే అది పోవాలి నీ మనసులో పొలదనం ఉంటే అది పోవాలి నువ్వు బాగా తీయగా ఉండాలి ఆ తీయదనం లేకుండా నువ్వు ఉద్యోగానికి తొందరపడి విడిచిపెట్టేస్తావు అనుకో ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతావు అనుకో దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. పరిసరాలు మారతాయి ఇదే పరిసరాలు మారతాయి మనుషులు మారతారు స్నేహాలు మారతాయి అంతకంటే దానివల్ల వచ్చే పని ఏం లేదు. నీ మనసు ఎలా ఉంది నీ మనసు పక్కవానికి వచ్చిందా లేదా నువ్వు ఇంటికాడే ఉంటావు అనుకో నీ మనసు ఆ రోజుకు పవిత్రుడు అవుతున్నావు అనుకో ఆ పవిత్రమైన మనస్సు నీ లోపల ఆత్మను పట్టగిస్తుంది. నువ్వు ఎక్కడుండు ఋషికేశ్లో ఉండు లేకపోతే ఎక్కడుండు పాలకుల్లో ఉండు నరసాపురంలో ఉండు నీ మనసు మొగ్గాలి. నువ్వు ఎక్కడుండాలి నీ మనసు ఏమిటి నీ మనసు మొగ్గాలి అయ్యా అది ప్రధానం. అయితే నీ మనస్సును పవిత్రం చేసుకోవాలి. నీ మనస్సును పవిత్రం చేసుకుంటావు అనుకో అప్పుడు ఏం చేస్తానంటే నీ మనసే నిన్ను తీసుకెళ్లి చైతన్యంలో ప్రవేశపెట్టారు. నీ మనస్సును పాడు చేసుకుంటావు అనుకో నీ మనస్సును పుండి చేసేసుకుంటావు అనుకో నీ మనస్సును నువ్వే పాడు చేసుకుంటావు అనుకో అనవసరంగా నీ మనస్సు నీ నేడను చూసి నువ్వే కంగారు పడిపోతావు అనుకో నీ మనస్సును చూసి నువ్వు తొట్టిపాటు పడుతున్నావు అనుకో అప్పుడు ఏం చేస్తుంది నీ మనస్సు అపవిత్రం అయిపోతుంది. నీ మనస్సు అపవిత్రమైపోతే నీ మనస్సును నువ్వు పాడు చేసుకుంటే నీ లోపలున్న ఈశ్వరుడికి లోపలున్న ప్రభువుకి ఆ జన్మకా జన్మ దూరమైపోయి చీకటి లోకాల్లో పడతావు. మోక్షం మాట అటించు స్వర్గం మాట అటించు నరకం సిద్ధమవుతుంది. అంటే నువ్వు చేయవలసింది ఎక్కడున్నావని కాదు గుడాన్ని ఉన్నావా ఏడూరులో ఉన్నావని కాదు ప్రధానం అది కాదు నీ మనస్సు నీ మనస్సును బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ బాగుపడిన మనస్సు లోపల హృదయ గుహలోకి ఆ చైతన్య గుహలోకి ఆ ఈశ్వరుడు కౌగులలోకి నీ శుద్ధ మనస్సు నీ పవిత్ర మనస్సు తీసుకెళ్లి అక్కడ ప్రవేశపెట్టి అది పక్కకు. అలా కాదు నీ మనసు నువ్వే పాడు చేసుకుంటున్నావు అనుకో భగవంతుడు చెప్పిన మాట విన్నావనుకో నీ అహంకారాన్ని పెట్టుకుని అజ్ఞానాన్ని పెట్టుకుని నీ మనస్సు నువ్వే పాడు చేసేసుకుంటున్నావు అనుకో నీ కాలు పెట్టుకుని నేను నువ్వే కింద నీ అంతటి నువ్వే కింద పడిపోయేటట్టు నువ్వు చేసుకుంటున్నావు అనుకో నీ అపవిత్రమైన మనస్సు నీ మలినమైన మనస్సు. ఏం మనస్సు అండి నీ మలినమైన మనస్సు నీ అపవిత్రమైన మనస్సు నీ స్వరూపానికి దూరం చేసి మోక్షం మాటది స్వర్గం మాటది చీకటి లోకాలకు తీసుకుపోతుంది.
మంచి లోకాలకి తీసుకెళ్లేది నీ మనస్సే, అది పవిత్రమైతే. చెడ్డ లోకాలకి తీసుకెళ్లేది నీ మనస్సే, అది అపవిత్రమైతే. అటేడతావో ఇటేడతావో ఆలోచించు, ఒక నిర్ణయం చేసుకో. నువ్వు కంగారు పడకు, ఆలోచించుకో, నువ్వు నిర్ణయం చేసుకో అని కృష్ణుడు చెబుతా అంటే అర్జునుడు ఏమంటాడు, ఇంకా ఆగవాలంటే మీరు ఎలా చెప్తారు ఆయన తమ్ముడు చెప్పారు. ఇంక ఆలోచించుకోవడం నాకెక్కడ కూరుతున్నాను. వీడు ఏమంటాడు, వీడు దేవుడు, వీడు పెద్ద మన తాడిమల జగన్నాథ స్వామి గారిలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు. ఏం చెప్పాడు, ఇది చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పి అది చెప్పి ఏమంటున్నాడంటే, నువ్వు ఆలోచించుకో, ఎవరినంటే అర్జునుడితో చెప్పినా నువ్వు బాగా ఆలోచించుకో, నీకేది మంచి అంటే నువ్వే నిర్ణయించుకో అంటున్నాడు. ఎవరండి కృష్ణుడు? అప్పుడు అర్జునుడు ఏమనండి, నా నిర్ణయించుకోవడానికి నా తెలివితేటలకి ఎంతలేండి, ఇంకా నా నిర్ణయం మాట వదిలేండి, మీరు ఎలా చెప్తే అలా ఉంటాను, అలా ఫాలో అయిపోతాను అన్నాడు. అప్పుడు శరణాగతులకు తీరం. మా తాడిమణి జగన్నాథ స్వామి గారు ఆర్గ్యుమెంట్ వదిలేశాడు, మా గురువు గారు ఆర్గ్యుమెంట్ వదిలేశాడు, మా గురువు గారు తాడిమణి జగన్నాథ స్వామి గారు, తాడిమణి జగన్నాథ స్వామి గురువు గారు రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారు గురువు అరిమాతలు. ఇది మా గురు పరంపర అని ఆ చెప్పాడు కృష్ణుడు. బాగా చెప్పాడు, బాగా ఆలోచించుకో అర్జున అన్నాడు. ఇంకా ఎందుకు లేని ఈ ఆలోచన ఎంతపించుతామని, ఈ చింతలు అంచేపించుకోవాలని మిమ్మల్ని ఫాలో అయిపోతానికి, మీ ఇష్టమే నా ఇష్టం, మీ సంకల్పమే నా సంకల్పం, ఇంకా ఆలోచించడం ఆలోచించుకోండి ఆలోచించుకోండి, నువ్వు చెప్పేది బాగానే చెబుతాం, మరి సడన్ నేను పెద్దవాణి చేస్తాను, మనల్ని మాయగా పెట్టేస్తున్నావు, నన్ను ఏం పెద్దవాణి చేసేయద్దు, చెప్తాం బాగానే చెబుతాం, ఆలోచించుకోండి ఎలా బాగుంటే అలా చేసుకోవాలన్నా, మళ్ళీ మధ్య మధ్యలోని ఆలోచించుకుంటే ఏమి మళ్ళీ మనసు వచ్చి కూర్చుంటుంది, నా పవర్ మొత్తం వచ్చి కూర్చుంటుంది, అందుకే నేను ఫాలో అయిపోతానులే కృష్ణ, నేను ఇంకా ఫాలో అయిపోతాను, ఇంకా ఆలోచించి మధ్య మధ్యలో మళ్ళీ మాయ మాటలు ఏం చెప్పకు, గారెంటీ మాటలు ఏం చెప్పకు, నేను ఫాలో అయిపోతానని అలా ఫాలో అయినప్పుడు ఇంకా శరణాగతి చెప్పి చివరికి ఏమన్నాడు, నా పుణ్యం కూడా నువ్వు పూజ చేసుకో, నా పాపం కూడా నువ్వు పూజ చేసుకో, ఇంకా నాకు ఏం మిగుతుంది, ఆత్మ మిగిలిచ్చింది, నాకు కావాల్సింది అదే కదా అన్నాడు. మీలో ఉన్న మంచి మీరు వదిలేశారనుకోండి, చెడు వదిలేశారనుకోండి, రెండు వదిలేశారనుకోండి, ఉన్న ఆత్మ ఉన్నదే చైతన్యం. ఆ మంచి వదిలేస్తే ఎలాగండి, మరి మంచి ఉంటే మంచి జన్మ వస్తుంది కదా, మంచి మంచి చేస్తే పుణ్యం చేస్తే భోగం అనిపించవచ్చాం కదా అని మళ్ళీ మీకు అనిపిస్తుంది. ఇదే మాయలో పడేస్తాడు కృష్ణుడు. ఆ భోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అర్జున, ఆత్మలోంచి వచ్చినాయి, అక్కడికి వెళ్ళా ఏం అపూర్వనిపించిందండి. అంటే మన మనస్సుని బయటికి వెళ్ళనివ్వకుండా లోకంలో ఉన్న సృష్టి జాలం మీద కోరిక మీద మన మనస్సులో కొట్టి 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 లోపల పరుగు తడుతున్నాడు, నిలిచిపోతున్నాడు. మనందరం పుణ్యం చే మనకేమనిపిస్తుంది, పుణ్యం చేసుకోవాలి, పుణ్యం చేసుకుంటే మనకు భోగం వస్తుంది, పుణ్యం చేసుకుంటే సుఖాలు అనిపించవచ్చు అనుకుంటాం కదా. పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ మనకు సుఖం అనిపించవచ్చు అని మామూలుగా వ్యవహారికంగా అది రైతే, పుణ్యం చేసుకుంటే సుఖం వస్తున్నమాట, అయితే నీకు మంచి జన్మలు కూడా వస్తాయి. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటి, నీకు పుణ్యం చేసుకుంటారు, నీకు భోగాలు వస్తాయి, నీకు మంచి మంచి సుఖాలు కూడా అనిపించవచ్చు. ఆ భోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ భోగాలు మనం కోరుకుంటున్నాం, మామూలుగా సుఖాలను మనం కోరుకుంటున్నాం, ఆ సుఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ భోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ అందాలు ఎక్కడ వచ్చినాయి, ఆ సౌందర్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆత్మలో ఇంకెక్కడ వచ్చినాయి, వెళ్ళు అక్కడికి వెళ్ళు, మీర్చుకుని రంపాను పెట్టి రాజు రాజమని గుర్రాల గుహలు చేస్తున్నాడు. వండర్ఫుల్. చివరున్న వాళ్ళందరికీ వినండి, మన మనసు ఎక్కడికి వెళ్ళి, మనకి ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని నిప్పు దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం వేడి తగులుతూ ఉంటుంది, ఆత్మ దగ్గరికి వెళ్తున్నాం అనుకున్న ముందు టైం మర్చిపోతుంది, టైం మర్చిపోతాం, డిస్టెన్స్ మర్చిపోతాం, ఎక్కడ కూర్చున్నాం మనకి, ఆరైందో తెలియదు, ఏడైందో తెలియదు, ఎనిమిదింటే తెలియదు, కాశీపాడులో కూర్చున్నామో తెలియదు, తాడేపుగూడెంలో కూర్చున్నామో తెలియదు, అరుణాచలంలో కూర్చున్నామో తెలియదు. ఇంకొక కాలం మనసులో ఉంది, దూరం మనసులో ఉంది, చైతన్యంలో కాలం లేదు, చైతన్యంలో దూరం లేదు, చైతన్యంలో జన్మలు లేవు. ఇవన్నీ మనసు యొక్క కలుపుతారు, కాలం దూరం జన్మలు ఇవన్నీ మనసు యొక్క కలుపుతారు. ఆ మనసు యొక్క ఆ మనసు అంటే తలంపులు సమూహం, ఆ తలంపులు సమూహానికి నాయకుడేమో దేహము నేననే తలంపు. అంటే నువ్వు ఆ లోపల అది చూసుకో, తెల్ల బట్టలు కట్టుకున్నప్పుడు నువ్వు గృహస్థం అనుకుంటున్నావు, ఎర్ర బట్టలు కట్టుకున్నావు నేను సన్యాసం అనుకుంటున్నావు, అసలు ఆ లీడర్ను వదిలేసావు, ఆ లీడర్ నేను పునర్జన్మను తీసుకొచ్చి నేను చీకటి లోకాలకు తీసుకుని లీడర్ను వదిలేసే ఏదో సన్యాసిని గృహస్థని సన్యాసిని గృహస్థని ఇలా అనుకుంటే నీ కాలక్షేపం అయిపోతాం, దేహానికి ఎదురు ఏదో ఏదో సాగు వస్తుంది, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, టైం వేస్ట్ అయిపోతాను, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, లోపలకు తీసుకోండి. ఎక్కడికి, మీరు అరుణాచలంలో ఉన్నా కాశీలో ఉన్నా కొంచెం లోపల చూపు నేర్చుకోండి. వారు ఆ మహిమలు చేశారా, మీరు ఏ మహిమలు చేశారా, వారికి రోగాలు తగ్గిపోయినా, వీరికి రోగాలు తగ్గిపోయాయనుకో, నీ శరీరానికి రోగాలు ఏమి లేవనుకో, ఏమైనా 1000 సంవత్సరాలు ఉంటావా అంటున్నారు ప్రభుత్వం. రోగం తగ్గిపోయింది, అదేదో అతి పని తెచ్చారు, ఏదో మామిడి పని తెచ్చారు సృష్టించి, ఆ మాయలో ఆ గొడవ నీకంటే కదా, లోపల లోపల లోతూపు నేర్చుకో, లోపల చూడటం నేర్చుకో. ఎవరు అతి పండు ఇచ్చారు, ఎవరో మామిడి పండు ఇచ్చారు, ఆ మామిడి పండు అంచేపు ఉంటుంది, ఎవరు అతి పండు అంచేపు ఉంటుంది, లోచూపు నేర్చుకో, మహిమల్లో ఆకర్షణలోకి వెళ్ళకూడదు. ఎంతకీ మళ్ళీ కృష్ణుని దగ్గరికి వస్తున్నాం, ఊరవశ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మలో ఇంకా ఆత్మ యొక్క సౌందర్యాన్ని చూడటానికి నేను ఎన్ని జైలు నేస్తా ఉన్నాను. మనం ఏదో దేహంలో ఉన్నామనుకుంటున్నాం, ఏదో పేరుతోటి ఉన్నామనుకుంటున్నాం, అంతకాలం మనల్ని విగ్రహాలు కూడా ఆకర్షిస్తాయి. ఈ రూపాన్ని ఆరాధించడం, నామాన్ని స్మరించడం మనం పవిత్రం అవటానికి, మన మనస్సు చల్లబట్టడానికి, మనం అందరినీ గౌరవించాలి కానీ ఎడవటం ఆడవరపరచకూడదు. దానికి కూడా భగవంతుడు కొన్ని మార్పులు వేస్తారు. ఇతరులను గౌరవించడం వల్ల మనకు లాభం ఉంది, ఇతరులను అగౌరవపరచడం వల్ల నష్టం ఉంది. ఇతరులను గౌరవించడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు, అగౌరవపరిస్తే నష్టం ఉంది. ఈశ్వరుడు కోపానికి గురవుతుంది. అంటే మాటల్లో దారిద్ర్యం ఉండకూడదు. మనం అరుణాచల మనసు స్మరించు మారలం,
అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఒకడవో నిన్ను మాయమునరించి వచ్చువారు ఎవరు, ఇది మీ జాలము అరుణాచల.
ఇప్పుడు మనం ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాము, ఒకటి దగ్గరికి వెళ్ళిపోతానని. ఇప్పుడు మనం అందరం కాలక్షేపానికి భూమిని కేవలం అన్నం తినటానికి కాఫీ తాగటానికి రాలేదు, ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాము. ఏది ఏదైతే ఒకటో అక్కడికి వెళ్ళిపోతాం మనందరం. ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఇది మీ శరీరంలో నేనున్నాను, నా శరీరంలో మీరున్నారు. మీ శరీరంలో మాంసం ఉంది, నా శరీరంలో మాంసం ఉంది. మీ శరీరంలో రక్తం ఉంది, నా శరీరంలో రక్తం ఉంది. మీ శరీరంలో ఎముకలున్నాయి, నా శరీరంలో కూడా ఎముకలున్నాయి. మీ శరీరంలో ఆత్మ ఉంది, నా శరీరంలో ఆత్మ ఉంది. ఎవరిని చూసి ద్వేషిస్తాం, ఎవరి మీద కోపం చేసుకుంటాం? ఒకడో మాయమనరించి వచ్చేవారు ఎవరు, ఇది మీ జ్ఞానము అరుణాచల. మీకు ఎవరికైనా కష్టాలు వస్తున్నాయనుకోండి, ఇంటికాడ వరకు అనుకోండి మాట వరకు. మీరు అందరూ బంగారు పిచ్చుకలు అయితే ఇబ్బంది లేదనుకోండి. ఒకవేళ ఇంటికాడ మీకు ఎవరికైనా కష్టాలు కానీ దుఃఖాలు కానీ వస్తున్నాయనుకోండి, కంగారు పడకండి. ఈ భోగాలు అనుభవించే వాళ్ళకంటే మీరు తొందరగా పవిత్రులు అవుతారు. ఈ భోగాలు అనుభవించే వాళ్ళకంటే మీకు తొందరగా మూలతలంపు నశిస్తుంది. భోగం అనుభవించిన వాళ్ళకంటే సఫరింగ్ వాళ్ళ తొందరగా మూలతలం పోయిన వాళ్ళు ఉన్నారు. విజయాలు పొందిన వాళ్ళకంటే అపజయాలు పొందిన వాళ్ళు కూడా మూలతలంపు తొందరగా పోయిన ఉన్నారు. కొంతమంది విజయం పోరు మీద మూలతలంపు విజృంభిస్తుంది, కొంతమందికి అపజయం పేరు మీద మూలతలంపు నశించే అవకాశం కూడా ఉంది. మీకు ఎవరికైనా ఇంటికాడ ఏ కారణంలోనైనా సఫరింగ్ ఉంటే కంగారు పడద్దు, భరించండి, ఇష్టంగా భరించండి. మీరు అజ్ఞానం నశిస్తుంది, కొంచెం రభంతైనా మీరు విచారణ చేస్తే. ఇంకేంటి, భోగం వల్ల కంటే సఫరింగ్ వల్ల మీరు తొందరగా పవిత్రులు అయ్యే అవకాశం ఉంది, పరమ పవిత్రులు అవుతారు. మీరు తొందర పడకండి, మీకు ఏదైనా కష్టం వస్తే తొందర పడకండి. మీకు ఆ కష్టం వచ్చిందని ఈశ్వరుడు తెలుసు. మిమ్మల్ని పవిత్రం చేయటానికి కావాలని ఈశ్వరుడు ఆ సఫరింగ్ పంపాడు, ఆ బాధను పంపాడు. ఆ బాధను భరించండి, మీరు ఈశ్వరుడు పాదాలు మీకు దొరుకుతారు. మీ ఇంటికాడ ఏ బాధ ఉందో ఈశ్వరుడికి తెలియకుండా లేదు ఆ బాధ. మీకు ఇంటికాడ ఉన్న ఇబ్బంది ఏంటో ఈశ్వరుడు తెలియకుండా లేదు. ఈశ్వరుడు అక్కడ పెట్టించాడు మిమ్మల్ని పవిత్రం చేసి తన స్వరూపాన్ని మీకు ఇవ్వటం కోసం. మేము అదృష్టవంతులు, మేము అదృష్టవంతులు అనుకున్న వాళ్ళకంటే దురదృష్టవంతులు ముఖ్యంగా తొందరగా ధరించే అవకాశాలు ఉన్నాయి. అలాగనే మీరు దురదృష్టం కొని తెచ్చుకోమని కాదు, మీ ప్రవచనాలు చెప్పి ఏదో ఒక మాటనే మీకు ఉపయోగపడుతుందని చెప్పడం తప్పించి అంతకంటే ఇందులో ఏమి లేదు. మాట కూడా దేవుడై ఉన్నది. ఇది ఆనందం అనేది, సుఖం అనేది మన బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. మీ మనసు మారు మనసు పొందడం కోసం, మీ జీవితంలో మార్పు రావడం కోసం మా మాటలు ఏదైనా సహకరిస్తాయని ఉద్దేశం లేదు. ఈ ప్రయాణాలు, ఈ ప్రవచనాలు, ఈ యాత్రలు అంటే మా ఇంట్లో ఈ మధ్యన ఎక్కువ కష్టాలుగా ఉన్నాయని అలా ఏం కంగారు పడద్దు. మీకు ఆ కష్టం ఉందని ఈశ్వరుడు తెలుసు. ఆ కష్టం ఎందుకు అక్కడ, మేము ఆ కష్టంలో ఎందుకు పెట్టాడో తెలుసు ఆయనకి. అంటే మీరేం తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఉద్రేకపడద్దు. మీకు ఏదైనా ఉద్రేక కారణం ఉన్నప్పటికీ ఉద్రేకం లేకుండా మీరు ఉండగలిగితే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహానికి నెత్తి మీద వర్షం కింద కురిపిస్తాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓ